అక్కడ విగ్రహం పెట్టాం. ఏంటి ఆ విగ్రహం చూడటంలో మనకు లాభం ఏంటి? ఇది అది శనిమాచారాలు పెట్టుకోవచ్చు, ఇంకా సినిమాచారాలు విగ్రహాలు పెట్టుకోవచ్చు కదా, ఏంటి లాభం? మీరు బాగా అర్థం. జ్ఞానం ఈ బొమ్మలు దేవుడు రాముడు కృష్ణుడు ఈ బొమ్మలు పెట్టుకోవటం వల్ల, అంటే చిత్రపటాలు మనం పెట్టుకోవటం వల్ల మనకు లాభం ఏంటంటే మనలో ఉన్న సత్వగుణం పెరుగుతుంది. ఈ యాక్ట్రెస్ సినిమా యాక్ట్రెస్ అన్నీ పెట్టుకుంటాం అనుకోండి, దానివల్ల మనలో ఏమో పెరుగుతుంది, రజోగుణం పెరుగుతుంది. సత్వగుణం నిజం కాదు, కానీ నిజం దగ్గరికి దారి చూపిస్తుంది. రజోగుణంలో ఉన్నవాడు తమోగుణంలో ఉన్నవాడు నిజాన్ని తెలుసుకునే సమస్య లేదు అసలు. సత్వగుణం కూడా నిజం కాదు, అది కూడా గుణమే, కానీ నిజం దగ్గరికి ఎలా వెళ్ళాలో నిజం దగ్గరికి దారి చూపించి పక్క తప్పకుండా. కోరికలు నెరవేర్చుకోవటం వల్ల నువ్వు కోరికల్ని జయించలేవు, పైగా కోరికల యొక్క వేగం కూడా అది పెరిగిపోతూ ఉంటుంది. అయితే నీకు ఒకవేళ నిజంగా కోరిక వచ్చేసింది అనుకో, ఈ కోరిక ఎవరికి వస్తుంది? టు హూమ్ దిస్ డిజైర్ ఎరైజ్? ఏదైనా కోరిక వచ్చింది అనుకో, ఈ కోరిక ఎవరికి వస్తుంది? ఇప్పుడు నాకు సినిమా చూడాలనిపించింది అనుకోండి, ఈ సినిమా చూడాలని ఎవరికి అనిపిస్తుంది? నాకు. ఎవరికి? నాకు. ఈ కోరిక వచ్చిన నేనెవడు? ఇప్పుడు నాకేదో కోరిక వచ్చింది, ఈ కోరిక ఎవరికి వచ్చిందండి? ఈ దేహం లోపల ఎవడో ఉన్నాడు ఒకడు, ఈ వాడి మైండ్ ఎవడో ఒకడు ఉన్నాడు కదా, దేహం లోపల ఒకడు ఉన్నాడు కదా, వాడి జీవుడు ఎవరో ఒకడు ఉన్నాడు. వాడు ఈ కోరిక ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. అంటే కాళ్ళకి చేతులకి రాలేదు కోరిక, నా దేహం లోపల ఎవడో ఉన్నాడు, అంటే నేను అంటున్నాను కదా, ఆ నేనికి ఈ కోరిక వచ్చింది. ఆ కోరిక వచ్చిన నేనెవడు? మీరు బాగా అర్థం చేసుకోండి, నాకు కోపం వచ్చినది, నాకు చిరాకు వచ్చినది, నాకు ఆందోళన వచ్చినది అంటాం. నాకు కోపం వచ్చినది, నేను అనేది ఒక తలంపు, కోపం అనేది ఒక తలంపు. కోపం అనే తలంపు ఏ నేనుకి వచ్చింది? హూ దిస్ ఐ, హూ యామ్ ఐ? ఏ నేనికైతే కోపం వస్తుందో ఆ నేను నువ్వు ప్రశ్నించాలి, ఆ నేనే నువ్వు ప్రశ్నించాలి, నువ్వెవడవని వాడిని ప్రశ్నించాలి. అప్పుడు ఏమవుతుంది? వాడు హృదయంలోకి ఉపసంహరించబడతాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఉయ్యమ్మాయి ప్రశ్న దానికి, మీకు 90 కోరికలు రానివ్వండి, కంగారు పడకండి. 1000 సంస్కారాలు ఉన్నాయంటే రానివ్వండి, కంగారు పడకండి. ఏం చేయండి? ఎంత గడ్డిమేట్ అయినా ఒక అగ్గి పొలక లోకు. గడ్డిమేట్ చాలా పెద్దదనుకోండి, ఒక అగ్గి పొలకది లోకు. అదేవిధంగా మీకు ఎన్ని కోరికలు ఉన్నా, ఎన్ని తలంపులు ఉన్నా, ఎన్ని సంస్కారాలు ఉన్నా, ఈ నేను ఉండే ప్రశ్న ముందు ఖాళీ బూడిద అవుతాయి. కంగారు పడకండి. ఏ కోరి ఎన్నైనా రానివ్వండి. ఇది ఎవరికి వస్తుంది? నేనుకి వస్తుంది. ఎవరికి వస్తుంది? నేనుకి వస్తుంది. ఈ నేను కూడా ఒక తలంపే. ఈ కోపం వచ్చిన నువ్వు ఎవడవు అని ఆ నేను ప్రశ్నించండి. ఆ నేను ప్రశ్నిస్తే దాని విజృంభణ ఆగుతుంది. అది ఏమవుతుంది? దాని విజృంభణ ఆగుతుంది. దాని విజృంభణ ఆగి ఏమవుతుంది? అది లోపలకు ఉపసంహరించబడదు. దాని ఎక్కడ ఉపసంహరించబడుతుంది? అది దాని భర్త ప్లేస్ ఎక్కడుంది? నేనే మొదటి తలంపు యొక్క భర్త ప్లేస్ ఎక్కడుంది? లోపల ఉంది, బయట లేదు. అది ఎక్కడైతే పుట్టింది అక్కడికి ఉపసంహరించబడుతుంది. అవి నేను ఎప్పుడైతే ఉపసంహరించబడతాడో, ఈ నేను అనే ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఆ ప్రథమ వృత్తి, ప్రధాన వృత్తి ఎప్పుడైతే నీ హృదయంలోకి ఉపసంహరించబడతాందో, ఈ కోపం ఎవరికి వచ్చింది? ఆ నేననే తలంపుకి వచ్చింది కూడా. అది కూడా నెమ్మదిగా కరిగిపోతుంది. ఆ నేననే మొదటి తలంపు, దాన్ని ఉపసంహరించి నీకు వైరాగ్యం అనే బలం ఉండాలి. దాని సోర్స్లో దాన్ని ఎక్కువసేపు నిలబెట్టి ఉంటాడు. ఇప్పుడు మనస్సు ఎక్కడ ఉంటుంది? మనకి మెదడులో ఉంటుంది. మనసు ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. మెదడులో మనసు ఉంటాను. మీరు ఏమైనా సాధన చేస్తున్నారా? ఏం సాధన చేయటం లేదు. మీ ప్రయత్నం లేకుండా అది మెదడులో ఉంటుంది. మీ మెదడులో మీ మైండ్ ఎంత సహజంగా ఉంటుందో, అంత న్యాచురల్గా, అంత నార్మల్గా మీ హృదయంలో కనుక ఆ మైండ్ కనుక ఉంటే, అప్పుడు ఏమవుతుందంటే మొత్తం మీద మాత్రం అన్ని సంస్కారాలు, అన్ని వాసనలు నశిస్తాయి. ఎప్పుడైతే వృత్తి నశించిందో, అహం వృత్తి నశించిందో, ఈ కారణం ఎప్పుడైతే నశించిందో, అహంకారంలో ఉన్న కారణం ఎప్పుడైతే నశించిందో, అప్పుడు నీ హృదయంలో ఉన్న నిజమే నీకు నేనుగా వ్యక్తమవుతాను. మొత్తం మీద ఈ నేను అక్కడ కరగాలి. దేహగతమైన నేను హృదయంలో అది కరగాలి. అయితే నీకు ఆకలి వేసినప్పుడు ఏదో కొంచెం అన్నం తింటావు, ఎప్పుడు స్నానం చేస్తావు, ఇవన్నీ కోరికలు లెక్క కింద కాదు. ఇవన్నీ నేను బంధించవు. ఇవన్నీ కూడా నీ దేహ పోషణ కోసం, అంటే నీ దేహం యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం నేను చేసే ఆ కోరికలు ఏమి కూడా నేను బంధించే కోరికలు కాదని. నేను అయ్యి ఉడిగే దేహం మెయింటెనెన్స్ కోసం అది నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు స్నానం చేస్తున్నావు, నీకు స్నానం చేయాలనే కోరిక వచ్చింది అనుకో, అది నేనేమి బంధించదు. నీకు ఆకలి వేసినప్పుడు కొంచెం అన్నం తింటావు, అదేమి బంధించదు. అయ్యేమి నేను బంధించవు. రమణ మహర్షి గారు చిన్న మాట చెప్పారు ఇక్కడ, మీ మనసును ఆగమంటే ఆగటం లేదు, నా మనసును కదలమంటే కదలటం లేదు. మీ మనసును ఆగమంటే ఆగటం లేదు. నా మనసును కదలు మనం అడుగుతున్నాను, అది కదలటం లేదు. ఏం చేసి దానికి ఆనందం కావాలి. మనసుకి ఏం కావాలి? ఆనందం కావాలి. దానికి శాంతి కావాలి. దానికి సుఖం కావాలి. దానికి ఉన్న సుఖం, దానికి కావలసిన సుఖం, దానికి ఉన్న శాంతి, దానికి ఉన్న ఆనందం మీ హృదయం నుంచి సప్లై అవుతుంది అనుకోండి. దాని బాహ్యముఖానికి ఇంకా తెగమన్నా అది తెలియదు, దాని వాండరింగ్ తగ్గిపోతుంది. మనస్సుకు కావలసినటువంటి శాంతి, దానికి కావలసిన సుఖం, దానికి కావలసినటువంటి ఆనందం మీ హృదయంలోంచే కనుక అందుతుంటే దాని వాండరింగు తగ్గిపోతుంది. అది మీ హృదయంలో ఉన్న ఆనందం దానికి అందటం లేదు అనుకోండి, మీరు ఆపి చేసినది ఆనందం కోసం అది తిరుగుతూనే ఉంటుంది. మానవుడికి కావలసింది హ్యాపీనెస్. ఒక జ్ఞాని మాత్రం ఈ లోకంలో సుఖి. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ లోకంలో నిజమైన సుఖి ఎవడంటే ఒక జ్ఞాని మాత్రమే నిజమైన సుఖి. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీరు ఏడుస్తారు, అంతే కదా మనం ఏడుస్తాం. ఆ చనిపోయిన వాడి గురించి కదా మనం ఏడవలసింది. లోపల ఎవడో ఏడుస్తున్నాడు కదా, వాడు బాగట్ట చేయండి, వాడిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ శరీరంలో ఉండగానే ఈ లోకంలో ఉండగానే మీకు జ్ఞానం కలుగుతుంది. హృదయం గురించి చెప్తున్నాడు భగవాన్, అన్నింటికీ మూలమైనది, అన్నింటికీ జీవమైనది, అన్ని తుదకు లయమయ్యేది ఆ హృదయం. జ్ఞానం ఎక్కడ ఉంది? హృదయంలో ఉంది. అన్నిటికీ మూలమైంది హృదయమే. అంటే నీకు ఏ అనుభవం వచ్చిన హృదయంలోనే కలగా. జీవిత సారం అంతా ఎక్కడుంది? హృదయంలోనే ఉంది. అన్నింటికీ మూలమైంది హృదయం మాత్రమే. దేహం ఉన్నవాడికి లోకం, దేహం లేనివాడికి లోకం లేదు. దేహం లేనివాడికి లోకం లేదు. మనస్సు లేనివాడికి దేహం లేదు. హృదయం లేనివాడికి మనస్సు లేదు. అది కథ అంతా ఎక్కడ ముగుస్తుంది? హృదయంలో ముగుస్తుంది. హృదయం లేకపోతే మనస్సు లేదు, మనసు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే ప్రపంచం లేదు. అరుణాచల మనసు స్మరించు వరల అహము నిర్మూలించు అరుణాచల. అంటే ఈశ్వరుడు యొక్క స్మరణ ప్రయోజనం ఏంటంటే ఈశ్వర అనుగ్రహం పొందడం కోసం. మనం ఈశ్వరుని ఎందుకు స్మరించాలంటే ఈశ్వర అనుగ్రహం పొందడం కోసం. ఆ అనుగ్రహం సహాయం లేకుండా, అనుగ్రహం అనే ప్రవాహం లేకుండా, అనుగ్రహమనే జ్వరం లేకుండా, గంగ లేకుండా ఈ దేహబుద్ధి మనకి నశించదు. దేహబుద్ధి మనకి నశించదు. కొంతమందికి డబ్బు ఉందని గర్వం తెచ్చుకుంటారు అనుకోండి, ఈ డబ్బు ఎంతకాలం ఉంటుంది, శరీరం ఎంతకాలం ఉంటుంది? ఒకవేళ డబ్బు ఉన్నా కానీ డబ్బు ఉన్నకి శరీరం పోతుంది కానీ నెక్స్ట్ జన్మకి గర్వం కంటిన్యూ అయిపోతుంది. అంటే మీకు డబ్బు కూడా, డబ్బు ఉన్నా మీ డబ్బు మీకు లోకుగా ఉండాలి. మీకు ఏదైనా అధికారం ఉన్నా మీ అధికారం మీకు లోకుగా ఉండాలి. అవి మిమ్మల్ని అణిచేసిలా ఉండకూడదు, అవి మీ చేతిలో ఉండాలి, అవి మీ కంట్రోల్లో ఉండాలి. కానీ వాటి కంట్రోల్లో మీరు ఉండకూడదు. మీకు ధనం ఉందనుకోండి, మీ కంట్రోల్లో ధనం ఉంటే మీకు అది అపకారం చేయదు. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఏదైనా ఐశ్వర్యమో లేకపోతే విద్యో లేకపోతే విజ్ఞానమో లేకపోతే కీర్తియో ఉన్నాయనుకోండి, వాటిని మీరు సమాజానికి ఉపయోగించేలా ఉండాలి. కానీ మీ ఐశ్వర్యాన్ని కానీ లేకపోతే మీకున్నటువంటి విద్యను కానీ అవి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. కానీ మీకున్న శక్తులన్నీ కూడా అవి మీరు పాడవటానికి ఉపయోగపడకూడదు. భగవంతుడు ఏ విషయాలతో మిమ్మల్ని అనుగ్రహించాడు, ఏ మంచి విషయాలతో మిమ్మల్ని అనుగ్రహించాడు, వాటిని మీరు సమాజానికి ఉపయోగపడాలి. వాటితో మీరు సమాజానికి ఉపయోగపడేలా ఉంటే, మీ శక్తిని అంతా సమాజానికి ఉపయోగించేస్తూ ఉంటే, తద్వారా మీరు సమాజ రూపంలో ఉన్నవాడు భగవంతుడే. తద్వారా మీరు దేవుని అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం దేవుణ్ణి? ఎక్కడ చూస్తున్నాం? గుళ్ళో చూస్తున్నాం. ఆ గుళ్ళో ఉన్న దేవుణ్ణి మొత్తం సృష్టి అంతా చూసే శక్తి మనం సంపాదించాలి. గుళ్ళో దేవుని చూస్తున్నారు, రైటే బాగానుంది. ఆ గుళ్ళో ఉన్న దేవుని ఎలా ప్రపంచం అంతా కూడా చూసే శక్తిని మనం సంపాదించాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రపంచం అంతా కూడా మనం దేవుని చూడటం నేర్చుకుంటే, మొత్తం సృష్టి అంతటా వ్యాపించిన దేవుణ్ణి కనుక చూడటం నేర్చుకుంటే మనకి వ్యాధబుద్ధి నశిస్తుంది. వ్యాధబుద్ధి ఎప్పుడైతే నశించిందో ఇంకా మోహంలోకి పడం మనం. వ్యాధబుద్ధి ఉన్నంతకాలం మోహంలోకి వెళ్తాం. మోహంలో నుంచి మనకి ఏం కలుగుతుంది? మళ్ళీ అట్రాక్షన్ కలుగుతుంది. భాష విషయాల మీద మనం అట్రాక్ట్ అవుతాం. వ్యాధబుద్ధి మనలో ఉన్నంతకాలం భాష విషయాలకి, ఏదో విషయానికి ఆకర్షించబడతా ఉంటాం. ఏ పని మీద మనం ఈ భూమి మీద వచ్చామో ఆ పని మర్చిపోతాం. వచ్చిన పని మర్చిపోకుండా అనేవాడు రమణస్వామి. రమణస్వామి ఏమని చెప్పారంటే, మీరు వచ్చిన పని మర్చిపో, ఏ పని మీద అయితే మీరు ఈ ఎర్త్ మీదకి, ఈ ప్లానెట్ మీదకి వచ్చారో ఆ పని మర్చిపోవద్దు. మన జ్ఞాన సంపార్జనకు వచ్చాం. భూమి మీదకి వచ్చినందుకు నీకు జ్ఞానానుభవం కలగదనుకో, నీ హృదయంలో ఉన్న సత్యం నీకు అనుభవంలోకి రాదనుకో, నువ్వు 100 సంవత్సరాలు జీవించినా, 200 సంవత్సరాలు జీవించిన ఏమిటి నీ దేహం, నీ జీవితం యొక్క ప్రయోజనం ఏమిటి? నీకు నీ దేహ ప్రారంభం ఉంటే అధికారం వస్తుంది, డబ్బు ఉంటే డబ్బు వస్తుంది, చదువు ఉంటే చదువు వస్తుంది. దేహ ప్రారంభం అది ఏంటిది? ఆ దేహ ప్రారంభం. ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే దేహం అయిపోయింది, దేహం నశిస్తుంది. అది కదా, అది వచ్చిన ప్రయోజనం ఏమిటి? నువ్వు ఏ పని నువ్వు సాధించవలసింది ఏమిటి? అసలు నువ్వు ఏదైనా సాధించారనుకోండి, అది కూడా స్వప్న సమానం. మనకు స్వప్నంలో ఉన్నని చెప్పేది నిజం అనిపిస్తుంది. జాగ్రత్తలు ఒక రాదని అదంతా నిజం కాదని మనకు తెలుస్తుంది. అలాగే నీకు బ్రహ్మానుభవం కలిగిన వెంటనే నీ జన్మలు, ఈ పుట్టటాలు, ఈ చావుటాలు, ఈ కర్మానుభవాలు ఏమండి, ఇవన్నీ కూడా నీకు అసత్యమైన సంగతి ఎప్పుడు తెలుస్తుంది? నీకు బ్రహ్మానుభవం కలిగిన వెంటనే తెలుస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, ఏం కర్మ అనుభవిస్తున్నావు అంటారు. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఏమంటారు? కర్మ అనుభవిస్తున్నావు అంటారు. అమ్మ మహర్షి గారు అన్నారు, కర్మ ఎవరు అనుభవిస్తున్నారని. చాలామంది అంటారు అలాగని, మేము కర్మ అనుభవిస్తున్నావు అంటారు. అంటే కర్మ అనుభవించే నీ దేహం అనిపిస్తుందా, లేదా నీ హృదయంలో దేవుడు అనిపిస్తున్నాడు కర్మ? కాదండి, కర్మ అనిపించాడు ఎవడు? నేను కర్మ అనిపిస్తున్నాను ఎవడు చెబుతున్నారు? మనస్సు చెబుతుంది. మనస్సు వాడెవడని ప్రశ్న వేయండి. ఆ మనస్సు ఎవడో నన్ను హృదయంలోకి తొలికెళ్ళు. హృదయంలోకి వెళ్తే వాడు లేడని సంగతి వాడికి, ఆ కర్మ అనిపించేవాడు లేడని సంగతి తెలుస్తుంది. ఆ మనస్సు యొక్క సోర్సు మనస్సు చూడగానే వాడు పడిపోతాడు. హృదయంలో అణిగిపోతాడు. ఆ లోపల ఉన్నాడు చూశాడు, ఈ మిథ్య నేను, ఈ మిథ్య నేను ఉన్నాడు చూశాడండి వీడు. వాడు విజృంభించడమే బ్రెయిన్లో విజృంభిస్తాడు. ఎక్కడ అణిగిపోతాడు? హృదయంలో అణిగిపోతాడు. అంచేత నేను కర్మ అనిపిస్తున్నాను ఎవడు చెబుతున్నాడు? మనస్సే చెబుతాను. నీ మనస్సే చెబుతాను నేను కర్మ అనిపిస్తున్నానని, కర్మ అనిపిస్తున్నానని. ఆ మనస్సు ఎవడో నన్ను హృదయంలోకి తొలికెళ్ళు. హృదయంలోకి వెళ్తే వాడు లేడని సంగతి వాడికి, ఆ కర్మ అనుభవించేవాడు లేడని సంగతి తెలుస్తుంది. ఆ మనస్సు యొక్క సోర్సు మనస్సు చూడగానే వాడు పడిపోతాడు. మనం భగవద్గీత చదువుతున్నాం అనుకోండి, ఆ దేహబుద్ధితో ఆలోచిస్తా అని చెప్పిన మాటలు కూడా మన దేహబుద్ధిని పక్కకు పెట్టేది చదవలేము మనం. ఆ దేహబుద్ధితో ఆలోచిస్తాం ప్రతి విషయం, మనం దేహబుద్ధితో ఆలోచిస్తాం మనం. అయితే మనం భగవద్గీత ఎన్నిసార్లు చదివినా దాని హృదయం మనకు అందకపోవడానికి కారణం ఏంటంటే మన దేహబుద్ధి కారణం. మనం కూడా కృష్ణుని అంతర వాళ్ళం అయితే ఆ భగవద్గీత ఏంటో మనకు తెలుస్తుంది. మన ఇంట్లో ఉన్న మాట ఒకళ్ళ మాట ఒకరికి తెలియదు, అత్తగారు మాట్లాడే మాట కోడలకు తెలియదు, కోడలు మాట్లాడే మాట అత్తగారికి తెలియదు, వారి మాట వీరికి తెలియదు, వీరి మాట వారి తెలుగులోనే మాట్లాడుకుంటారు. ఇద్దరం ఇద్దరు తెలుగులోనే మాట్లాడుకుంటారంటారు. వారి మాట వీరికి తెలియదు, వీరి మాట వారికి తెలియదు. కారణం చెప్పండి మీరు. చైతన్య స్థాయి తేడా. కోడలు ఏదైనా ఒక చైతన్య స్థాయిలో ఉండి అత్తగారికి చెబితే ఆ మాట అత్తగారికి అర్థం కాదు. అత్తగారి చైతన్య స్థాయి ఎక్కువ ఉండి కోడల చైతన్య స్థాయి తక్కువ ఉందనుకోండి, ఆ మాట కోడలకు అర్థం కాదు. అంటే కృష్ణుడి మాట మనకు అర్థం అవటం లేదు, మన మాటలు ఆయనకు అర్థం అవటం లేదు. ఏం చేద్దా చైతన్య స్థాయి ఆయన ఏదో చైతన్యం అయి చెబుతున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడు? ఉన్న వస్తువు అది అయ్యని చెబుతున్నాడు. దేవుడు అయ్యి చెబుతున్నాడు. కృష్ణుడు కృష్ణునిగా కాదు, వసుదేవుడు గారు అబ్బాయిగా చెప్పటం లేదు. ఆయన ఎలా చెబుతున్నాడు? దేవుడయ్యి చెబుతున్నాడు. మనం ఎలా ఉన్నాం? జీవుడుగా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? జీవుడుగా ఉన్నాం. అంచేత ఆయన భాష మనకు అర్థం అవటం లేదు, మన భాష ఆయనకు అర్థం అవుతుంది. రాగద్వేషాలు పక్కన పెట్టి మనం చూస్తే కృష్ణుడు చెప్పిన మాట అందులో స్వారస్యం మనకు తెలుస్తుంది. అలాగని మనం చదవటం మానకూడదు. అలా చదవగా చదవగా ఆయన అనుగ్రహం వల్ల ఆయన మాటలు మనకు అర్థం అవుతాయి. దేవుని పుస్తకం చదవటం వల్ల ఆయన చదవగా చదవగా ఆయన అనుగ్రహం వల్లే మనకి ఆ మాటలు కొన్ని అర్థం అవుతాయి. అర్థం చేసుకునే సంకల్పం, అర్థం చేసుకునే ఆ యొక్క ఆకాంక్ష మనలో ఉంది కాబట్టి ఆయన అనుగ్రహిస్తాడు. నీ మనస్సును హృదయంలో ఉంచు, నీ మనస్సును హృదయంలో ఉంచు, అది కరిగిపోతుంది. నీ శిరస్సులో నీ మనస్సు ఎలా ఉందో అలాగే నీ మనస్సుని హృదయంలో ఉంచు, అది ఏమవుతుంది? అది కరిగిపోతుంది. కరిగిపోయేది ఆత్మాకారం చెందుతుంది. అప్పుడు దానికి పరిమితులు ఉండవు. హృదయానికి పరిమితులు లేవు, మనస్సుకి పరిమితులు ఉంటాయి. అంటే నీకు పరిమితుల వల్ల నీకు దుఃఖం వస్తుంది. మనస్సులో పరిమితులు ఉన్నాయి. ఎప్పుడైతే మనస్సు హృదయంలో కరిగిపోయిందో అప్పుడు పరిమితులు లేని వస్తువు నీకు అనుభవంలోకి వస్తుంది. మనం చెడిపోయినా మనస్సే కారణం, బాగుపడినా మనస్సే కారణం. మన మనస్సు మనకు స్వాధీనంలో ఉందనుకోండి, మొత్తం దేశమంతా మనకు వ్యతిరేకమైనా మనకు దుఃఖం రాదు. ఏమండి, మన మనస్సు మనకు స్వాధీనంలో లేదనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ మనల్ని అనుకూలంగా ఉన్నారనుకోండి, మనల్ని మనం సుఖపెట్టడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి, మనకు సుఖం రాదు. నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రుడు. అంటే నీ మనస్సును నువ్వు శత్రువుగా మార్చుకోకు, నీ మనస్సును మిత్రుడుగా మార్చుకో. రాగం ఎక్కడుంది? మనస్సులో ఉంది. కోపం ఎక్కడుంది? మనస్సులో ఉంది. దుఃఖం ఎక్కడుంది? మనస్సులో ఉంది. ద్వేషం ఎక్కడుంది? మనస్సులో ఉంది. భయం ఎక్కడుంది? మనస్సులో ఉంది. మనస్సు అణిగిపోతే అవి అణిగిపోతాయి. అయితే నీ మనస్సును స్వాధీనం చేసుకో. ఈ మనస్సును ఆత్మలో ఉంచు, ఆత్మలో ముంచు. అది నీకు చేత కాకపోతే ప్రాణాయామాన్ని పట్టుకు. అయితే ఒక అవతార పురుషుని, ఒక మహాగురువును ఆ రూపాన్ని ధ్యానం చేయటం, నామాన్ని స్మరించుకోవటం ఏదో చెయ్యి. అప్పుడు కూడా నీ మనస్సు సమగలటానికి, దాని ప్రయోజనం కూడా నీ మనస్సు నశించడానికి. మొత్తం ఈ యోగం యొక్క లక్ష్యం ఏమిటంటే నీ మనస్సు నశించడానికి, నీ అహంవృత్తి నశించడానికి. దుఃఖ కారణాలన్నీ ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. రాబోయే జన్మలకు కారణాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయంట? దేవుడి దగ్గర దేవుడి జేబులు ఉన్నాయనుకుంటున్నారా? మీ మనసులోనే పెట్టాడు అది. రాబోయే జన్మలకు కారణాలు ఏమైనా ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. పూర్వ జన్మల వాసనలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? పూర్వజన్మ వాసనలు మనసులో ఉన్నాయి. రాబోయే జన్మలను తీసుకొచ్చి సంస్కారాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. నీ దుఃఖానికి కారణాలన్నీ ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. మనస్సును, నువ్వు మనస్సును మింగగలిగితే, నీ మనస్సును నశింపు చేసుకోగలిగితే నువ్వు యోగి అవుతావు, జ్ఞానం అవుతావు. అర్జున యోగి ఒక అన్నాడు కృష్ణుడు. మనం ఎంత ప్రయత్నం చేసినా మన మనస్సునే మనం మింగలేకపోతున్నాం. ఎవడైతే వాడు మనస్సును వాడు మింగాడు, వాడు యోగి. ఏది హృదయం అంటే మనకి నేననే తలంపు ఉంది. ఈ నేననే తలంపు మన లోపల ఎక్కడో చోట పుడతాం, ఆ పుట్టి చోట హృదయం. ఈ బాగా నిర్వచనం ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేననే తలంపు లేదని ఏ మనిషి చెప్పడు. దేవుడు లేడని చెప్పేవాడు చాలామంది ఉన్నారు. కానీ నేననే తలంపు లేదని ఎవడో చెప్పు, నేను లేనని ఎవడో చెప్పడు కదా. అంటే నేను అనే తలంపు నీకుంది, నేననే తలంపు నీకుంది. ఆ నేననే తలంపు ఎక్కడ ఉదయిస్తుందో, నీ లోపలే ఉదయిస్తాను. నీరు బయట ఉదయించడం లేదు, నేననే తలంపు నీ లోపలే ఉదయిస్తుంది. ఆ నేననే తలంపు నీ లోపల ఎక్కడ ఉదయిస్తుందో, ఎక్కడ పుడతాందో, ఎక్కడ పుట్టి ఉజృంభిస్తుందో, అది హృదయం. ఆ నేననే తలంపు పుట్టి చోటు మీకు తెలిసింది అనుకోండి, అది మీ కడసారి జన్మ. అది మీ కడసారి జన్మ. ఇంకా ప్రకృతిలోకి మీరు రావక్కర్లేదు, శవాలను మొయ్యక్కర్లేదు. చాలా పేచీలు మాటల వల్ల వస్తుంది. అంటే నీ మాటకు ఎవరి కారణం? మనస్సు కారణం. నీ మాటకు ఎవరి కారణం? మనస్సు కారణం. అంచేత మనసు మాట్లాడమంటే మాట్లాడతాం, నోరు వద్దంటే మానేస్తాం. అంచేత నువ్వు ఆ మనస్సు కనుక అణిగి ఉంటే, ఆ మనస్సు కనుక నువ్వు ఎలాగైతే నోరు మూసుకుంటున్నావో అది నోరు మూసుకుంటే ఏది, ఈ మనస్సు కనుక నోరు మూసుకుంటే నీకు ముందు శాంతి దొరుకుతుంది. మనకు నోరు మూసుకోవడం తేలిగ్గానే ఉంది, కానీ మనసును మూసుకోలేకపోతుంది. భగవాన్ ఏం చెబుతున్నారంటే నువ్వు మనసును మూసుకోవయ్యా. మనసును మూసుకోకపోవటం వల్ల నోరు ఏదో వాగుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఏమో ఇంట్లో పేచీలు, ఊళ్ళో పేచీలు అనే సమాజంలో చాలా పేచీలకు ఇదే కారణం. ముందు 4 సార్లు ఆలోచించాలి, తర్వాత ఒక మాట మాట్లాడాలి. ముందు ఆలోచించాలి, తర్వాత మాట్లాడాలి. మనం ఏం చేస్తాం? ముందు మాట్లాడతాం, తర్వాత ఆలోచిస్తాం, ఐఎమ్ సారీ అని చెప్తాం. మనసు చెబితే చెయ్యి చేస్తాం, మనసు చెబితే నోరు మాట్లాడతాను. ఆ మనస్సును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయరే బాబు. ఈ చేతులు కుదిరిగానే ఉంటాయి, నోరు కుదిరిగానే ఉంటుంది అంటారు భగవాను. నీ మనస్సును కనుక స్వాధీనం చేసుకుంటే నీ చెయ్యి నీ స్వాధీనంలోకి వస్తుంది, నోరు కూడా నీకు స్వాధీనంలోకి వస్తుంది. ప్రకృతి గుణాలలోంచి మనం విడుదల పొందాలంటే దేవుని అనుగ్రహం ఉండాలి. ఆ దేవుని అనుగ్రహం లేకపోతే, దైవానుగ్రహం కనుక లేకపోతే మన ప్రయత్నం ఒకటే సరిపోదు. ఆ దేవుని అనుగ్రహం లేకపోతే ఒక్క బలహీనతలోంచి కూడా మానవుడు విడుదల పొందలేడు. మన బలహీనతలే మన సంఖ్యలు, మన కోరికలే మన సంఖ్యలు. అయితే ఈ సంఖ్యలు పోని ఎవరినైనా తీసుకొచ్చి మనం ఆ సంఖ్యలను విడిపించుకుందామంటే బయటికి కనపడవయ్యి, ఇదో తంట వచ్చింది. ఇప్పుడు మన ఎవరిని గోడకు సంఖ్యలు పెట్టి కట్టేశారని కూడా మనం ఇంకోటి ఎవరో సహాయం తీసుకొచ్చి అది విడిపించేసుకోవచ్చు. ఈ సంఖ్యలు ఏం చేస్తున్నాయి? మనల్ని కట్టేస్తున్నాయి లోపల జీవుణ్ణి, అవి కనపడటం లేదు. అయితే దేవుని అనుగ్రహం లేకుండా నీ ప్రయత్నం చేసిన సంఖ్యలోంచి విడుదల పొందలేవు. నీ పూజ అంతకే, నీ ప్రార్థన అంతకే, నీ ధ్యానము అంతకే, నీ వివేకం అంతకే, నీ విచారణ కూడా అంతకే. ఇవన్నీ ఎందుకంటే నీ బలహీనతల నుంచి, నీ యొక్క దురలవాట్ల నుంచి, దురభ్యాసాల నుంచి ఎప్పుడైతే నీ విడుదల పొందావో అప్పుడు నీ హృదయంలో ఉంటుంది సత్యం తానుగా నీకు వ్యక్తమవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా పని చేశారనుకోండి, ఆ పని చేసే శక్తి మీకు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. మీరు ఏదైనా పని మొదలుపెట్టి పూర్తి చేశారనుకోండి, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మీరేమనుకుంటున్నారు? నేనే పని పూర్తి చేశాననుకుంటున్నారు. ఆ శక్తి ఎవరిది? దేవుడిది. పని నా వల్ల పూర్తి అయిపోయిందని మీ అహంకారం అనుకుంటుంది, కానీ మీ అహంకారానికి శక్తి ఉందా? శక్తి లేదు. శక్తి ఎవరిది? దేవుడిది. ఆ శక్తి లేకుండా మీరు ఆ పని పూర్తి చేయలేరు. ఇంకే దేవుడి దేవుడిచ్చిన శక్తితో మనం ఆ పని చేస్తున్నాం. కానీ ఆ విషయం మనకు తెలియటండేది, ఆ విషయం మనకి అది తెలియటండేది. తెలియక మన వల్ల అయిపోయింది అనుకుని మన అహంకారాన్ని అజ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. మనసుకి మౌనం కావాలి. మనసుకు మౌనం కావాలంటే దాని పుట్టిన చోటుకి అది వెళ్ళి తినే, కానీ దానికి మౌనం దొరకదు. మౌనం ఎక్కడ? మనసుకు మౌనం కావాలి. మనసుకు నీకు మౌనం ఎప్పుడు జరుగుతుంది? దాని పుట్టింటికి అది వెళ్ళిపోవాలి, దాని భర్త ప్లేస్కి దాన్ని వెళ్ళిపోవాలి, దాని సోర్స్లోకి. ఎప్పుడైతే అది వెళ్ళిపోయిందో, దాని యథార్థ స్థితికి ఎప్పుడైతే మనసు వెళ్ళిపోయిందో, దానికి మౌనం ఏర్పడుతుంది. ఆ మౌనంలోంచి మనస్సు ఎక్కడైతే లయించిపోయిందో, అక్కడి నుంచి శాంతి తరంగాలు, కాంతి తరంగాలు అన్నీ వచ్చి సమాజాన్ని ముంచుతాయి. అంటే రమణ మహర్షి గారు మాట చెప్తా ఉన్నారు, ముందు నువ్వు సమాజానికి ఏదైనా సేవ చేయాలంటే ముందు నువ్వు జ్ఞానివిక. నీకే శాంతి లేనప్పుడు ఇతరులకి శాంతి ఎక్కడి నుంచి ఇస్తావు? నీకే కాంతి లేనప్పుడు ఇతరులకు కాంతి ఎక్కడి నుంచి ఇస్తావు? ఏదైతే ఇతరులకి ఇవ్వాలనుకుంటున్నావు అది నువ్వు అవ్వటానికి ప్రయత్నం చేయి. నీ దగ్గర సంథింగ్ ఏదైనా ఉంటే ఇతరులకు ఏదైనా ఇవ్వగలవు. నీ దగ్గర ఉన్నది నచింగ్ అయితే ఇతరులకి ఏం ఇవ్వగలవు? మనస్సు ఏ హృదయంలో అయితే కరిగిపోయిందో అక్కడి నుంచి నీకు సైలెన్స్ కలుగుతుంది. అక్కడ నీకు ఆ మౌనంలోంచి, ఆ యథార్థమైన మౌనంలోంచి ఒక మహాశక్తి పుట్టుకొస్తుంది. ఆ శక్తి తరంగాలు, ఆ శక్తి తరంగాలు నీ హృదయంలోంచి వచ్చే శక్తి తరంగాలన్నీ కూడా సృష్టిని వ్యాపింపజేస్తాయి. సృష్టిలో అవి వ్యాప్తి పొందుతాయి, సృష్టిలో అవి వ్యాప్తి పొందితే ఎంతోమంది చైతన్య స్థాయిలు అభివృద్ధి పొందటానికి, మనస్సు యొక్క వికాసం కలగటం కోసం ఆ జ్ఞాని హృదయంలోంచి వచ్చే ఆ శాంతి తరంగాలు, ఆ కాంతి తరంగాలు ఎంతోమంది చైతన్య స్థాయి పెరగటం కోసం, అంటే జాతి మానవ జాతి యొక్క మానవాళి యొక్క చైతన్య యొక్క స్థాయి పెరగటం కోసం ఆ జ్ఞాని యొక్క హృదయంలోంచి వచ్చే ఆ శాంతి తరంగాలు, ఆ జ్ఞానానికి సంబంధించిన తరంగాలు ఎంతో ఈ సమాజానికి ఉపయోగపడతాయి. నీ హృదయం యొక్క లోయల్లోకి ఎప్పుడైతే దిగావో నువ్వు ఊహాలోకాల్లో ఇంకా విహరించవు. అంటే నీ హృదయం యొక్క లోయల్లోకి ఎప్పుడైతే దిగావో అప్పుడు నీ ఇంద్రియాలు నియమించబడతాయి, నీ మనస్సు నియమించబడుతుంది, నీ కళ్ళు నియమించబడతాయి, నీ చేతులు నియమించబడతాయి, నీ వాక్కు నియమించబడుతుంది. అంటే ఏ మాట మాట్లాడాలో అదే మాట్లాడుతుంది వారు. చేయి ఏ పని చేయాలో ఆ పని దాని అంతా ఆటోమేటిక్గా చేస్తుంది. అది ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. అది ప్రయత్నం చేయక్కర్లేదు. ఏ పని చేయాలో ఆ పని చేస్తే చెయ్యి వదిలేస్తూ ఉంటుంది. ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడి నోరు వదిలేస్తూ ఉంటుంది. ఏది చూడాలి అది చూసి కన్ను వదిలేస్తూ ఉంటుంది. అది ఇంద్రియాలు ఏమి నేను బంధించవు. ఆ ఇంద్రియాలన్నీ నియమించబడతాయి, నేను చేస్తే. ఆ మహామౌనం ఎప్పుడైతే నువ్వు మౌన స్థితిని సంపాదించావు, జ్ఞానస్థితిని సంపాదించావు, ఇంద్రియాలు నిగ్రహం కాదు, వాటంతరయ్యే నియమింపబడతాయి, వాటంతరయ్యే నియమింపబడతాయి, నియమింపబడతాయి. అంటే ఇది ఏ ఇంద్రియం చేసే పని, ఆ ఇంద్రియం చేసి అలా వదిలేస్తున్నా. కానీ అంతేకాని ఆ ఇంద్రియాలు ఏమి నేను బాధ పెట్టవు. నువ్వు అతి ఇంద్రియలేకపోతావు. నేను నీ హృదయంలో ఏదో నీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నీకు ఇంద్రియాలు ఉన్నా ఇంద్రియాలు లేని వాడితో సమానమే. కొంతమంది మనిషి బతికుండగా ఆయన చూడరంట, ఆ చచ్చిపోయిన తర్వాత 12వ రోజు మటుకు అద్భుతంగా చేసేస్తాడు. అయితే నువ్వు గొప్పల కోసం వాళ్ళకి కావాల్సింది ట్రూత్ కదా, టామ్ టామ్ కావాలని. పంచే రమణ మహర్షి గారు చెప్పారు, నీ టామ్ టామ్లో ఈశ్వరుడు చూడడం, నీ ఊరేగింపులు చూడడం, నీ గొప్పలు చూడడం, నీ మనస్సును చూస్తాడు. నువ్వు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని గొప్పల కోసం చేస్తున్నావా, ఇతరులు బాగుపడాలని చేస్తున్నావా, ఇతరులకు ఉపకారం కోసం చేస్తున్నావా, ఎందుకు చేస్తున్నావు? ఆ భగవంతుడి నువ్వు చేసే బాహ్యంగా నువ్వు చేసే పని చూడడం. ఆ పని చేసేటప్పుడు నీ సంకల్పం ఎలా ఉంది, నీ తలంపు ఎలా ఉంది, నీ మనస్సు ఎలా ఉంది, ఏ ఉద్దేశం పెట్టుకున్నావు ఆ పని చేస్తున్నావు, ఆ ఉద్దేశాన్ని చూస్తాడు, ఆ తలంపును చూస్తాడు. బాహ్యంగా చేసిన పని చూడడం, గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. బాహ్యంగా నువ్వు చేసే ఆ పనులు చూసి మోసపోయటంత అమ్మా ఇక్కడ దేవుడు కాదు. ఆ పనుల రోజు నిజంగా మీరు గొప్పగా చేస్తున్నారనుకోండి, ఆ జీవుడి మీద ప్రేమ ఉండి చేస్తున్నారా, లేకపోతే గొప్పల కోసం చేస్తున్నారా? చూడలేని అర్థం చేసుకోలేనంత అమ్మా ఇక్కడ ఏం కాదు దేవుడు. దేవుడు ఏంటి? సర్వజ్ఞుడు. దేవుడికి తెలియదంటే ఏమిలే. అంటే దేవుడు ఎలా ఉంటాడో మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నాకు సిపి రామస్వామి గారు బుక్లో రాశాడు అండి, ఆయన సిపి రామస్వామి గారు చూడటానికి వచ్చాడు. అంటే దేవుడు ఏంటో చెప్తున్నాను. అయితే సిపి రామస్వామి గారు దండేసి బయటకు వెళ్ళిపోయాడు. భగవాన్ కేకేశారు, కిచెన్ నుంచి ఒకరిని కేకేశాడు. ఆ సిపి ఓ అరగంటలో వంటింట్లోకి వస్తాడు, హాల్లోకి వస్తాడు, డైనింగ్ హాల్లోకి వస్తాడు. డైనింగ్ హాల్లోకి వచ్చి మీరు అన్నం తినమని అంటారు. నేను అన్నం తిన అంటాడు ఆయన. అని జరగబోయే చెబుతున్నాడు, మీరు అన్నం తినమని అంటారు ఎవరన్నా సిపి, నేను అన్నం తిన అంటాడు ఆయన. అది మీరు ఊరుకోకుండా పాలు ఇవ్వండి, పాలు తాగేసి వెళ్ళిపోతాడు అన్నారు. ఇదంతా ఇది అయిపోయింది. అరగంటకైనా వంటింట్లోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. డైనింగ్ వెళ్తే మామూలుగా న్యాచురల్గా వాళ్ళు భోంచేయను అన్నారు. నేను భోంచేయను అన్నాడు. ఆయన ఎవరు ఆయన తర్వాత పాలు తాగుతారా అన్నారు. పాలు తాగుతా అన్నాడు. ఇదంతా అరగంట ముందు చెప్పి పంపాడు. అంటే ఏంటి, రాబోయే వాడికి రీడింగ్, రాబోయే ఇంకో అరగంటలో వాడికి ఏం తాట వస్తుందో ఇక్కడ చూశాడు వాడు దేవుడు. సరే ఆయన ఎవరు నిరపడదు కాలేజీ ప్రిన్సిపల్ గారు సుబ్రహ్మణ్య గారు అరగంట కూర్చున్నారు. మళ్ళీ మీ దర్శనానికి మేము వస్తామన్నారు. ఎవరండి? సుబ్రహ్మణ్య గారు. మళ్ళీ మీ దర్శనానికి మేము వస్తామన్నారు. అప్పుడు భగవాన్ అన్నారు, నువ్వు వస్తామన్నారు. ఏమన్నారండి? ఆ మాట ఆయనకు అర్థం లేదు. తర్వాత 6 నెలలకి ఈయన భార్య పోయిందట. ఆవిడికి మటుకు ఇదే చివరిసారి దర్శనాన్ని చెప్పకుండా చెబుతున్నాడు. ఏమంటున్నాడు? మేము వస్తామన్నారు. సుబ్రహ్మణ్య గారు ఏమన్నారంటే, మళ్ళీ మీ దర్శనానికి మేము వస్తామన్నారు. మామూలుగా నువ్వు వస్తావులే అన్నారు. ఆ మాట ఈయన పట్టుకోలేకపోయాడు. మేము అంటే ఆయన భార్య కలిపి ఆయన భార్య తరఫున కూడా ఈయన చెబుతున్నాడు. ఏమని? మీ దర్శనానికి మళ్ళీ వస్తామండి అని చెబుతున్నారు. ఆయన భార్య ఆరోగ్యంగా ఉందండి. వాడు భగవాన్ ఏమన్నారంటే, నువ్వు వస్తావులే అన్నారు. నువ్వు వస్తావులే అంటే ఆయనకు అర్థం కాలేదు. ఆ మాట ఎందుకన్నాడో ఆయనకు అర్థం కాలేదండి. తర్వాత 6 నెలలకి ఆయన భార్య స్వర్గస్థురాడు. స్వర్గస్థురైన తర్వాత అప్పుడు అర్థమైంది. ఆ మాట అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు వరకు అలా మాటే గుర్తులేదు. అన్ని అంటే అన్ని కాలాల్లోనే దేవుడు ఉంటాడు, అన్ని దేశాల్లోనూ ఉంటాడు, అన్నీ ఉంటాడు. ఒకసారి ఒక అమ్మగారు వచ్చారట భగవాన్ దగ్గరికి చూడటానికి వచ్చారు. చూడటానికి వచ్చి, వెళ్ళిపోతున్నానండి స్వామి, ఏదో కొంతకాలం ఉన్నాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను, ఏదో మా దూర దేశం మాది, మమ్మల్ని మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నారు. మీ ఇంటికాడ నేను లేనా, మీ ఊళ్ళో నేను లేనా అని అడగను భగవాన్. అంటే మా ఇంటికాడ మీరు ఎలా ఉంటారని, మీరు అరుణాచలంలో ఉన్నారు, మా ఇంటికాడ మీరు ఎలా ఉంటారు? మీ ఇంటికాడ వంటింట్లో ఉంది, పడక గదిలో ఏది ఉంది, ఆ గదిలో ఏది ఉంది, ఈ గది, ఆ ఇంట్లో ఏ గదిలో ఏమున్నా అన్నీ సమస్తం చెప్పేశారట. మీ ఇంటికాడ నేను లేకపోతే నాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అన్నారట భగవాన్. వాడు ఇదేమో అంటే సర్వాంతర్యాన్ని వాడికి అంతటా వ్యాపించుంటాడు. వాడు అంతటా వ్యాపించుంటాడు. మనం ఎక్కడున్నామని జిన్నూరులో ఉన్నాం. మనం ఎక్కడున్నాం అనుకుంటున్నామండి? జిన్నూరులో. ఏం చేసి జిన్నూరులో ఉన్నాం అనుకుంటున్నామండి? మన దేహం జిన్నూరులో ఉంది. మన దేహం జిన్నూరులో ఉంది కాబట్టి దేహం నేను అనుకుంటున్నాను కాబట్టి జిన్నూరులో ఉన్నాం అనుకుంటున్నాను. జ్ఞానంటే ఎవరు? బ్రహ్మము. బ్రహ్మం అంతటా ఉంటుంది. వాడికి నేను అంతటా ఉన్నాను. సంగతి ఉండగానే పూర్ణం ఉంటుంది. దేవుడు ఉన్న చోటు అజ్ఞానికి కనపడదు, దేవుడు లేని చోటు జ్ఞానికి కనపడదు. ఇది అజ్ఞానికి జ్ఞానికి తేడా. అయితే చివరిసారిగా మనం చెప్పుకునేది ఏంటంటే, మనస్సు నియమింపబడాలి. అంటే మన వాక్కుని ఎవరు నియమిస్తున్నారు? మనస్సు నియమిస్తుంది. మన పనిని ఎవరు నియమిస్తున్నారు? మనస్సు నియమిస్తుంది. అయితే మనస్సు స్వాధీనంలోకి వస్తే పని స్వాధీనంలోకి వస్తుంది, వాక్కు స్వాధీనంలోకి వస్తుంది. ముందు మనస్సుకు మౌనం ఏర్పడాలి. మనస్సుకు మౌనం ఏర్పడాలంటే మనస్సును ఎక్కడ నిలబెట్టాలి? హృదయంలో ఉంచాలి. హృదయంలో ఉంచాలి. హృదయంలో నిలబెట్టి ఉంచాలి మనస్సుని. వికారాలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. మనస్సును హృదయంలో నిలబెట్టుకుని ఉంచగా మనస్సులో ఉన్న వికారాలు, మనస్సులో ఉన్న అలవాట్లు ఏమైపోతాయి? ఖాళీ బూడిద అయిపోతాయి. మనస్సు ఎప్పుడైతే నశించిపోయింది, అప్పుడు హృదయం నీకు ఎలా వ్యక్తమవుతుంది? నీకు నీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఎలా వ్యక్తమైపోయి ఏది నీకు నేనుగా ఏది వ్యక్తమవుతుంది? మనస్సు నేనుగా వ్యక్తమవుతుంది. మనస్సు నశించింది అక్కడ నీకేది వ్యక్తమవుతుంది? నేనుగా హృదయం నేనుగా వ్యక్తమవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒకటి మటుకు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నామం చేయటం కూడా మనం పవిత్రం అవటం కోసం. ఇప్పుడు కృష్ణనామం చేస్తున్నాం అనుకోండి, రామనామం చేస్తున్నాం అనుకోండి, అది దేనికోసం? మనం పవిత్రం అవటం కోసం, మనం ప్యూరిఫై అవటం కోసం. ఇప్పుడు మనం కృష్ణనామం స్మరించకపోతే కృష్ణుడికి వచ్చే నష్టం ఏం లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
శాంతి.
ప్రియమైన ఆత్మబంధులారా, స్కందాయ నమః. ఓం స్కందాయ నమః. ఓం స్కందాయ నమః. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్యుడు సు అంటే బాగుగా, బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు బ్రహ్మణ్యుడు. సు బాగుగా, క్లారిటీ స్పష్టంగా, అస్పష్టంగా కాకుండా స్పష్టంగా తెలిసినవాడు అది అంచేదాన్ని సుబ్రహ్మణ్యుడు. గణపతి శాస్త్రి గారు ఏమన్నారంటే, అనృత దోషం కలిగిన వాక్కుతో, దైవదత్తమైన అధికారంతో సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడే రమణ మహర్షిగా అవతరించాడని గణపతి శాస్త్రి గారు చెప్పారు. భగవాన్ ఏమని అడిగారంటే, ఏమిటని గణపతి శాస్త్రి గారు మీరు సుబ్రహ్మణ్య స్వామి అవతారాన్ని చెబుతున్నారేంటని, ఆయన నోరు ఎవరు కట్టగలరండి? గుళ్ళు ఓ రాయిని పెట్టి ఇతను సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు లేదా, కొన్ని దేహాన్ని ఆయన అనుకుని ఇవ్వడం మన ఆగమంటా ఆగుతాడా అన్నారు. వాడు రమణ మహర్షి. మన మీరు దేవుడు అవుతారు, మీరు రాముడు అవుతారు, కృష్ణుడు అవుతారు, సుబ్రహ్మణ్య స్వామి అవుతారు అంటే అందరం సంతోషిస్తాం. మనం ఎవరైనా వచ్చి మీరు సాక్షాత్ విష్ణువేనండి, విష్ణు ఈ రూపంలో వచ్చాడని మంత్రుడు ఎవరైనా చెప్తారనుకోండి, నిజమే కాబోసం అనుకుంటాం, సంతోషిస్తాం. ఆయన అలా సంతోషించలేదు రమణ మహర్షి గారు. గణపతి శాస్త్రి గారు పబ్లిక్ మీటింగ్లు ఎలా చెబుతున్నారని మీరు సుబ్రహ్మణ్య స్వామి అవుతారంటే ఆయన సంతోషించలేదు. సరిగ్గా ముళ్ళు రాయని పెట్టారు, ఆయన సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారా లేదా, అలాగే శవానుకో నేను అనుకుంటూ అనుకునేవాడిని అన్నారు. ఎవరినండి? అక్కడ ఉన్నాడు భగవాన్. ఆ తిరుచని క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం, గొప్ప క్షేత్రం. నేను ఆ క్షేత్రానికి ఒకసారి దర్శనానికి వెళ్ళాను. తిరుచని క్షేత్రం ఒకసారి దర్శనానికి వెళ్ళాను. దర్శనం సాయంత్రం 5 వెళ్ళాము. నేను ఒక్కనే వెళ్ళాను, ఆ కూడా ఎవరు లేరు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసాం. ఏం ఒట్టి చేతులతో పళ్ళు లేవి, ఏం పండు లేదు, ఓ పండు పెట్టుకోలేదు, పళ్ళు పెట్టుకోలేదు. అంటే ఏమని చెప్తారంటే, సర్వసాధారణంగా శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు, కుమారస్వామి దర్శన ప్రియుడు అని చెప్తారు. మనం ఒక ఒట్టి చేతులతో నేను వెళ్ళాను సుబ్రహ్మణ్య స్వామి గారికి తిరుచెందులో. సరే, సాయంత్రం 5 వెళ్ళాం, దర్శనం అయిపోయింది, ఊరికే చూసి వచ్చాం. చూసి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఉదయం తిరువనంతపురం ప్రయాణం ఫస్ట్ బస్సుకి వెళ్దామని ఆ దేవస్థానంలో రూమ్ తీసుకుని ఉన్నాం. ఆ రాత్రి ఒక పెద్ద సర్పం వచ్చింది స్వప్నంలో. అది ఎంత పెద్ద సర్పం అంటే, మొదలు కనిపిస్తుంది కానీ చివర కనపడుతుంది, అంత పెద్ద సర్పం. కానీ అంత సర్పం చూస్తే జనరల్గా భయం వేస్తుంది, మనం పామును చూస్తే మనకు భయం వేస్తుంది. కానీ అక్కడ భయం వేయటం లేదు, సత్వగుణంగా ఉంది పాము. ముసలు కొట్టడం లేదు, సాత్విక కొంతమంది మనుషులు సత్వగుణం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో ఆ పాము కూడా సత్వగుణంగా ఉంది, కోపం తెచ్చుకోవట్లేదు. ఆ నోరు కనిపిస్తుంది కానీ తోక కనిపించడం లేదు, అంత పొడుగు పాము లావుగా ఉంది, చాలా పెద్ద పాము. ఆ పాము ఏం చేసిందంటే, నెమ్మదిగా నోరెప్పి మన పొద్దున్న ఫస్ట్ బస్కు నువ్వు ప్రయాణం పెట్టుకున్నావు అంటే, సాయంత్రం నేను నిద్రపోయేటప్పుడు ఏమనుకున్నానంటే ఫస్ట్ బస్కి వెళ్ళిపోవాలని అనుకున్నాను. ఫస్ట్ బస్సు నువ్వు పొద్దున్న ఫస్ట్ బస్సుకు నువ్వు ప్రయాణం పెట్టుకున్నావు, నాకు పువ్వు ఇవ్వకుండా, పండు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతావా ఫస్ట్ బస్సుకుని అడిగి. దీన్ని ఇలా అడుగుతున్నాడంటే మనం అడిగి ఇచ్చే ఉద్దేశం లేదు వాడికి, ఏమి అడిగి పుచ్చుకుని ఇలా ఉన్నాడని ఆ ఫస్ట్ బస్కి ఆ క్యాన్సిల్ ప్రయాణం క్యాన్సిల్ పెట్టేసుకుని మరుసటి రోజు పొద్దున్న కాఫీ కూడా పుచ్చుకోవడం మానేసి, ఆయన ఏదో అంత మనం ఇష్టంగా మనం చేయాలి కానీ మరుసటి రోజు కాఫీ కూడా తీసుకోవడం మానేసి స్నానం చేసి ఆ ఏదో పుష్పాలు పళ్ళు అన్నీ తీసుకుని శాస్త్రీయంగా అక్కడ బ్రాహ్మణ ఎవరిని పెట్టుకుని అన్నీ తీసుకెళ్ళి పువ్వులు పళ్ళు పట్టుకెళ్ళి అర్పించాం. ఇది ఎక్కడో తెలియచినప్పుడు నాకు జరిగినటువంటి అనుభవం. సర్వసాధారణంగా మానవుడు ఈగో ఇష్టం. ఈగో ఇష్టం అంటే ఏంటి? అహంకార పూరితులు. అహంకార పూరితులు ఉన్నవాడిని వాడికి అహంకారమే నేను. వాడు ఏది ఆలోచించినా వాడు అహంకారాన్ని కేంద్రంగా పెట్టుకు ఆలోచిస్తాడు. వాడికి సత్యం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వాడికి ఏది ఆలోచించినా వాడు అహంకారాన్ని కేంద్రంగా పెట్టుకు ఆలోచించే వాడిని ఏమంటారంటే, వాడు కమ్యూనిస్ట్ కాదు, వాడు సోషలిస్ట్ కాదు, వాడు ఈగో ఇష్టం అంటారు. వాడికి సమాజం ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం కాదు, సోషల్ వెల్ఫేర్ ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు, వాడు అహంకారం వాడికి ముఖ్యం. అంటే వాడు ఈగో ఇష్టం అంటారు. మనకి ఏ ఆలోచన వచ్చినా, ఏ తలంపు వచ్చినా, ఏ ఊహ వచ్చినా బాడీ తట్ల నుంచే వస్తుంది. దేహమనేననే బుద్ధి మనకు ఉంది, దేహమనేననే బుద్ధి. ఆ బుద్ధిలోంచి ఏ తలంపు అయినా వస్తుంది. ఇక్కడ కూర్చొని ప్రాక్టికల్గా మీకు ఏ తలంపు వచ్చినా సరే చూడండి, దాన్ని బాడీ తట్టు. ముందు తట్టు ఏంటంటే బాడీ తట్టు. దేహమనేననే తలంపు ఉంటుంది అందరికీ. ఈ తలంపులోంచి ఎన్ని తలంపులు రానివ్వండి, మంచి తలంపులు రానివ్వండి, చెడు తలంపులు రానివ్వండి, ఏ తలంపు రానివ్వండి, అయితే వర్రీ పనివ్వండి, కొంతమందికి నేరం మైండెడ్గా ఉంటారు. కొంతమంది మనసు చాలా యూనిక్గా ఉంటుంది, బుద్ధి కూడా చాలా కొరచగా ఉంటుంది, నేరో మైండెడ్గా ఉండమండి. ఫీలింగ్స్ కొంతమంది ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతూ ఉంటారు. ఎన్నిటికి ఏ కారణమైనా మీ ఫీలింగ్స్కి, మీ వర్రీస్కి, మీ టెన్షన్స్కి, ఏ మీ అప్ అండ్ డౌన్స్కి, ఏది కారణమైనప్పటికీ బాడీ థాటే, ఏది దేహము నేననే బుద్ధిని చూశారు. ఇందులోంచి టెన్షన్స్ వస్తున్నాయి, ఇందులోంచి వర్రీస్ వస్తున్నాయి, ఇందులోంచి ఫీలింగ్స్ వస్తున్నాయి, ఇందులోంచి అప్స్ వస్తున్నాయి, ఇందులోంచి డౌన్స్ వస్తున్నాయి. ఎందుకు మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎనాలిసిస్ చేసి చూస్తే, వెనక్కి వెళ్ళి చూస్తే ఎందుకు ఈ తలంపు వస్తుంది, నాకు ఎందుకు ఈ ఫీలింగ్ వస్తుంది, ఎందుకు ఈ టెన్షన్ వస్తుంది. టెన్షన్ కూడా ఒక తలంపు, ఫీలింగ్ కూడా ఒక తలంపు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చూస్తే మొత్తం మీద దేహము నేననే బుద్ధిలోంచి ఇవన్నీ పుట్టి వస్తున్నాయి. మీ బుద్ధి దేనికి పరిమితమైంది? మీ దేహానికే పరిమితమైంది. ఆ దేహం పుట్టినప్పుడు పుట్టామనుకుంటున్నాం, దేహం పెరిగినప్పుడు ముసలిదైంది అనుకుంటున్నాం, దేహం మరణించినప్పుడు మరణించింది అనుకుంటున్నాం. మన యొక్క ఎగ్జిస్టెన్స్, మన అస్తిత్వం దేనికి పరిమితమైంది? దేహానికే పరిమితమైంది. మనకు వచ్చే ఆలోచనలన్నీ దేని లేనిదంగా వచ్చినాయి, దేహానికే పరిమితమయ్యి వస్తున్నాయి. అంటే దేహగతమైన నేను నుంచి ముందు మనకు నేను అనే తలంపు వస్తుంది. గాఢ నిద్రలోంచి జాగ్రత్త వస్తువు ఒక రాగానే ముందు అందరికీ ఏం తలంపు వస్తుంది? నేను వ్యవసాయదారుని, నేను డాక్టర్ని, నేను జడ్జిని, నేను కలెక్టర్ని అనుకోడు. ముందు నేను అనే తలంపు వస్తుంది. నేనంటే ఆ దేహగతమైన నేను ముందు వస్తుంది. ప్రపంచంలో అత్యంత నీచమైనది, ఎందుకు పనికిరానిది, ఏమీ ఉపయోగపడింది, మనం ద్వేషించవలసింది, మనం పోగొట్టుకోవలసింది ఈ దేహగతమైన నేను మాత్రమే. ఇది పోకుండా మీరు ఏ లోకానికి వెళ్ళినా మిమ్మల్ని మామూలుగా కర్మ వెంటాడుతూ ఉంటుంది, జన్మ పరంపరలు వెంటాడుతూ ఉంటాయి. ఈ దేహబుద్ధి పోకపోతే, ఈ దేహగతమైన నేను మనం పోగొట్టుకోలేకపోతే అసలు మనం ఇతరులను కాదు ద్వేషించవలసింది. మన దేహగతమైన నేనే మనం ద్వేషించుకోవాలి, మన దేహగతమైన నేననే ఆశ్రయించుకోవాలి, ఇతరులను కాదు మనం ఆశ్రయించుకోవలసింది. ప్రపంచంలో ఎందుకు పనికిరానిది ఏంటంటే అహంకారం. అది ఎందుకు పనికిరాదు? మనకి పనికిరాదు, ఇతరులకి పనికిరాదు. పోనీ మన స్వార్థానికి ఏమైనా పనికి వస్తుందంటే మన స్వార్థానికి పనికిరాదు, ఇతరులకి పనికిరాదు. అన్నిటికంటే నీచమైనది, ఎందుకు పనికిరానిది. ఇంకెంతకంటే పేడ మెరుగు, పేడ చేరు వేసుకుంటే కొన్ని 4 బస్తాలు ఎక్కువ పండొచ్చు. కానీ అన్నిటికంటే ఏది పనికిరానిది? అహంకారమే పనికిరాదు. ఆ దేహగతమైన నేననే ఏమని పిలుస్తారంటే ఈగో అని పిలుస్తూ ఉంటారు. మనం ద్వేషించవలసింది కూడా దాన్నే. దేన్ని? ఆ దేహగతమైన నేనని. ఇచ్చే అన్ని దుఃఖాలకి, అన్ని టెన్షన్స్కి, అన్ని బాధలకి, అన్ని పునర్జన్మలకి, అన్ని పూర్వజన్మలకి, అన్నింటికి ఏది కారణం? అదే కారణం. ఆ దేహగతమైన నేనే ఆ కారణం. అది దేహం మరణించినప్పుడు కూడా మానసిక కర్మ దానికి చావు లేదు, అది అలాగే ఉంటుంది. అంటే మనం దాన్ని తొలగించుకోవాలి. ఆ దేహగతమైన నేను ఎంతో మంచిది అనుకుంటున్నాం మనం, అంటే మంచిది అనుకుంటున్నాం కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. అది ఎందుకు పనికిరాదు అన్న సంగతి ముందు మనకు అవగాహన అయితే దాన్ని ఎలిమినేట్ చేసుకోవడానికి, రిమూవ్ చేసుకోవడానికి, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది చాలా మంచిది, మనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనం ఎలా తొలగించుకుంటాం? తొలగించుకోలేము. దానికి మనకి ఎందుకు పనికిరాదు? మన లైఫ్కి, మన ఫ్యూచర్కి కానీ, మన ఈ లోకానికి సంబంధించిన జీవితానికి కానీ, పరలోకానికి సంబంధించిన జీవితానికి కానీ అది మనకి పనికిరాదు. పైగా మన హృదయంలో ఉన్నటువంటి ఆనంద సముద్రం మనకు, ఆ శాంతి సముద్రం మనకు అందుబాటు రాకుండా ఈగో అడ్డొస్తుందనే విషయం కూడా మనకు తెలియటం లేదు. అది దాన్ని తొలగించుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయటం లేదంటే అదే మనం అనుకుంటున్నాం. అది జ్ఞానఫలం. ఆ జ్ఞానఫలం నీకు ఎప్పుడైనా శాంతిగా ఉందనుకోండి, ఆనందముగా ఉందనుకోండి, సుఖముగా ఉందనుకోండి, సింహాసనం మీద కూర్చున్నట్టు ఉందనుకోండి, మీకు అలౌకికమైన సుఖం మీరు అనుభవిస్తున్నారనుకోండి, అలౌకికమైనటువంటి శాంతిని మీరు అనుభవిస్తున్నారనుకోండి, అది ప్లానెట్కి సంబంధించింది కాదనుకోండి, అటువంటి శాంతి, అటువంటి అనిర్వీచనీయమైనటువంటి శాంతి, అటువంటి అనిర్వీచనీయమైనటువంటి ఆ బ్లిస్సు, ఆనందం మీకు అనుభవంలోకి వచ్చిందనుకోండి, అది జ్ఞానఫలం. దేని ఫలం అది? జ్ఞానఫలం. మీ జ్ఞానానికి ఫలంగా భగవంతుడు అనుగ్రహించాడు పరిమితి. అన్లిమిటెడ్ పీస్, అన్లిమిటెడ్ బ్లిస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్. అటువంటి హ్యాపీనెస్ కనుక మీకు అనుభవంలోకి వస్తే, కొన్ని క్షణాలు మీ జీవితంలో కనుక అనుభవంలోకి వస్తే, ఆ బాహ్య విషయాల మీద కానీ, బాహ్య వస్తువుల మీద కానీ, బాహ్య వ్యక్తుల మీద కానీ ఆధారపడి ఉండదు. ఆ సుఖం స్వతంత్రంగా ఉంటుంది. ఆ స్వతంత్రమైన సుఖం కనుక మీకు అనుభవంలోకి వస్తే దేని ఫలం అది? జ్ఞానఫలం. అది ఏం ఫలం అది? అది జ్ఞానఫలం. అంటే నిప్పుని విడిచిపెట్టి అగ్నిని విడిచిపెట్టి వేడైతే, వేడి ఏ విధంగా అయితే వేరుగా ఉండదు, జ్ఞానాన్ని విడిచిపెట్టి ఆనందం కూడా వేరుగా ఉండదు. అంటే మీకు ఎప్పుడైనా ఆనంద అనుభూతి కలిగిందంటే అది ఏ ఫలం? జ్ఞానఫలం. ఈ పుట్టటాలు, ఈ తాగుటాలు, ఈ రోగములు, ఈ వేదనలు, చనిపోవటాలు పుట్టటాలు, పుట్టటాలు చనిపోవటాలు, ఆ లోకాలకు తిరగటం, ఈ లోకాలకు తిరగటం, చనిపోయిన తర్వాత ప్రయాణాలు చేయటం, ఇక్కడ పోయి అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, అశాంతి దుఃఖము, ఈ దేని ఫలం? అజ్ఞాన ఫలం. సర్వసాధారణంగా మానవుడికి సొంత ఆలోచన లేని వాడికి ఆత్మవిశ్వాసం ఉండదు. ఎవరికైతే సొంత ఆలోచన ఉందో, ఎవరికైతే దీర్ఘ దృష్టి ఉందో, ఎవరికైతే లోతు ఆలోచన ఉందో, ఎవరికైతే స్వతంత్రంగా ఆలోచించుకోగలడో వాడికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎవరికైతే నైతిక విలువలు ఉన్నాయో వాడికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆత్మవిశ్వాసం లేనివాడు ఏది సాధించలేడు జీవితంలో, భక్తే కాదు. ఆత్మవిశ్వాసం ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదో, వాడి మీద వాడికే విశ్వాసం లేదో, వాడి వాడి జీవితంలో ఏది సాధించలేడు. యహంలో కానీ పరంలో కానీ ఏది సాధించలేడు. ముందు ధైర్యం ఉండాలి. అన్ని మానసిక రోగాలకి మందు ఏంటంటే ధైర్యం. చాలామందికి పెరిగితే వాళ్ళే మనసుకు డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. అంటే న్యాచురల్ హ్యాపీనెస్, నార్మల్ హ్యాపీనెస్. సముద్రంలో ఎంత నీరు ఉందో మన హృదయంలో అంత సుఖం ఉంది. కానీ అంత సుఖాన్ని కూడా, అంత నార్మల్గా ఉంటే అంత సుఖాన్ని కూడా మనకి అందుబాటులో రాకపోవడానికి కారణం మన మైండ్లోని డిస్టర్బెన్స్. మన మైండే కారణం. అంటే ఎవరైనా చెబితే మనం ఏదో ఒక మార్గాన్ని ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మీ మార్గం కరెక్ట్ కాదని ఎవరైనా చెబితే అది మన సొంత ఆలోచన, అది విడిచిపెట్టేయడం, ఇంకో మార్గం పట్టుకోవటం, అది కరెక్ట్ కాదని ఇంకోటి చెబితే అది వదిలేయటం. ఈ ఎందుకు నీ స్వీకరిస్తున్నాడో వాడికి తెలియదు, ఎందుకు వదిలేస్తున్నాడో వాడికే తెలియదు. అంటే వాడికి సొంత ఆలోచన లేని మనం కొంతమంది మార్గాల్లోకి వెళ్తూ ఉంటారు, మళ్ళీ వదిలేస్తూ ఉంటారు. జనరల్గా భక్తి మార్గం అన్ని మార్గాలు ఒకటే, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, అన్ని మార్గాలు ఒకటే. అంటే జ్ఞాన మార్గం, కర్మ మార్గం. ప్రపంచంలో ఏ వస్తువు నాది కాదు అనుకోవటం జ్ఞాన మార్గం, ఈ సృష్టి అంతా నాది అనుకోవటం కర్మ మార్గం. భగవంతుడు కృష్ణుడు చెప్పాడు, నీ కుటుంబం యొక్క స్వార్థం కోసం ఎలా పనిచేస్తున్నావు, అలాగే సృష్టి కోసం నీవు పనిచేసినా నీకు మోక్షం వస్తున్నాడు. స్వార్థపరుడు కూడా తన కుటుంబానికి పరిమితమై ఎలా పనిచేస్తుంటాడు, అదేవిధంగా సమాజం కోసం కనుక సృష్టి కోసం ఎలా పనిచేస్తే నీకు కూడా నీకు మోక్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, తర్వాత నీకు జ్ఞానం కలిగే అవకాశం ఉంది. ఇది మనం అందరం కూడా అవివేకహీనంగా ప్రతిదీ నమ్ముతాం, ప్రతి విషయం కూడా నమ్ముతాం. సత్య వస్తువును తప్ప అన్నింటినీ నమ్ముతాం మనం. భగవాన్ చెప్తున్నారు, నిజాన్ని మటుకు మనం నమ్మమాట, నిజం కానిదాన్ని ప్రతిదాన్ని నమ్ముతాం అంటాం. నిజం కానిదాన్ని మనం ప్రతిదీ నమ్ముతాం, సత్యాన్ని నమ్మో నిజాన్ని మటుకి నమ్మం. ఏదైతే నిజం కాదో దాన్ని మనం నమ్ముతూ ఉంటాం. కానీ దానికి కారణం ఏంటంటే రూపదృష్టి, నామదృష్టి. మనం నిజం కానిదానికి, నిజం కానిదాన్ని నమ్మటానికి కారణం ఏంటంటే మనలో ఉన్న రూపదృష్టి, నామదృష్టి వల్ల మనం నిజం కానిదాన్ని నమ్ముతాం. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, నువ్వు నిజం కానిదాన్ని కూడా నిజం అనుకోవచ్చు, ఎవరు నీ పీకి పిసికేయరు, ఎవరు నేను అడ్డుపెట్టరు. నిజం కానిదాన్ని కూడా నువ్వు నిజం అనుకోవచ్చు, కానీ నువ్వు నిజం కానిదాన్ని నిజం అనుకున్నది నిజం కాదు. ఒక అసత్యాన్ని నువ్వు సత్యం అనుకోవచ్చు, అనుకుంటే అనుకో, ఎవరు వచ్చి నేను అడ్డుపెట్టరు. కానీ ఒక అసత్యాన్ని సత్యం అనుకోవటం, అసత్యం సత్యం మట్టికి కాదు. జ్ఞానం కానిదాన్ని కూడా నువ్వు జ్ఞానం అనుకోవచ్చు, కానీ అది కూడా నువ్వు అనుకున్నావు కాబట్టి అది జ్ఞానం కాదు. ఇప్పుడు ఇదేమిటి జిన్నూరు, ఇవిడేది జిన్నూరు, ఇది పాలకులను మనం అనుకోవచ్చు, కానీ ఇది నువ్వు అనుకున్నది మాత్రం చేసి ఇది అవదు. నువ్వు జిన్నూరు అనుకున్నప్పుడు జిన్నూరే, ఇది పాలకులు అనుకున్నప్పుడు పాలకులు కాదు, జిన్నూరే. నువ్వు అనుకోవచ్చు, నువ్వు 90 అనుకోవచ్చు, కానీ సత్యాన్ని, అసత్యాన్ని నువ్వు సత్యం కింద నమ్మినప్పుడు కూడా, అసత్యాన్ని సత్యం కింద నమ్మినప్పుడు కూడా అది అసత్యమే. అది సత్యం నువ్వు నమ్మావు కాబట్టి అది సత్యం అవదు. ఇది ఇక్కడ భగవాన్ చెప్పే లాజిక్. అందుచేత నువ్వు నిత్య వస్తువును తప్ప అన్నింటినీ నమ్ముతాం మనం. అన్నింటినీ నమ్ముతాం అంటే నిజం కానిదాన్ని ప్రతిదాన్ని నిజం కానిదాన్ని, నిజం కానిదాన్ని ప్రతి నిజాన్ని మనం నమ్మం, కానీ నిజం కానిదాన్ని ప్రతిదైనా మనం నమ్ముతాం. ఏం చెప్పడానికి ఎంతో వివేకం ఉండాలి, ఎంతో హృదయ లోతుల్లోకి, ఆ లోయల్లోకి దగ్గర శక్తి ఉండాలి. వాడికి ఎంతో వివేకం ఉంటుంది, కానీ వాడు నిజాన్ని నమ్మే వాడికి శక్తి ఉండదు. ఇప్పుడు మనం ఏదైతే నేను అనుకుంటున్నామో, ఈ నేను విడిచిపెట్టాను కూడా, ఈ నేను విడిచిపెడితేనే కానీ మనకు నిజం తెలియదు. ఈ దేహగతమైన నేను విడిచిపెడితేనే కానీ మనకి నిజం అది తెలియదు. దాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టంగా లేవు, ఏంచి అదే మనం అనుకుంటున్నాం కాబట్టి. ఈ దేహగతమైన నేనే మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టం లేదు. ఏదైతే నువ్వు నేను అంటున్నావో, ఈ బాడీ బౌండ్ ఐ, ఈ పర్సనల్ ఐ, ఈ ఇండివిజువల్ ఐ, ఈ ఫాల్స్ ఐ, ఏదైతే నువ్వు ఈ బాడీ, ఏదైతే నేను అంటున్నావో, ఈ నేను పోగొట్టుకోవటం వల్ల నువ్వు పోవయ్యా, నువ్వు ఎవడో నీకు తెలుస్తుంది అన్నారు. ఇక్కడ లాజిక్ ఇది, ఈ నేను పోగొట్టుకోవటం వల్ల నువ్వు పోవు, నువ్వు ఎవడో నీకు తెలియబడుతుంది అని. సత్య వస్తువును తప్ప అన్నింటినీ నమ్ముతాం మనం, అసత్యమైన నమ్మకాలను అన్నింటినీ వదిలివేయాలి. అది ఇక్కడ భగవాన్ చెప్పింది. అసత్యాన్నే సత్యం అనుకుంటున్నాను, ముందు ఆ భావాన్ని విడిచిపెట్టాలి. ఏదో కాయదాన్ని ఏదో అనుకుంటున్నాం, ముందు ఆ తలంపుని విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టినప్పుడు మనకు భయం వేయచ్చు, అప్పుడే మనకు ప్రాక్టీస్ కావాలి, ధైర్యం కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి. ఈ అరటి చెట్లకి సపోర్ట్ పెడతారు గట్టిగా గాలిస్తే పడిపోకుండా. మనం ఏం చేయ మనసుకి ఏ బోట్లు పెట్టుకుని బతుకుతున్నాం, అది నిజం కాకపోయినా అందరూ మనసుకి 10 బోట్లు పెట్టుకుంటూ ఉంటారు, అరటి చెట్లు బోట్లు పెట్టుకున్నట్టు. ఆ బోట్లు ఊడిపోవటం తప్పదు. ఒకసారి రమణ మహర్షి గారు ఏం చేస్తారంటారు, బోట్లు కలుపుతూ ఉంటారు. అంచేదానంటే చాలామందికి నష్టం. ఆ బోట్లని ఊడిపోతేనే కానీ ఇటు నిజం మీద తెలియదు. ఆ బోట్లను ఆధారం పెట్టుకుని ఇదే నిజం అనుకుంటూ ఉంటాడు వాడు. ఆయన ఏం చేస్తాడు, మొత్తానికి పాపం బోటు కలిపితే ఆడు కంగారు పడతాడు, కొంచెం ఊపుతాడు ఆ బోటు, అప్పుడు వీడికి భయం వేస్తుంది. ఆ బోటు కలిపితే అంటే వీడికి భయం వేస్తాడు, మృతమైన యొక్క రోజుల్లో కివిడేం దిగుతాడు. ఇంకా అది మన మనస్సులో కొన్ని ఊహించుకుంటాం, ఊహించి వాటిని సపోర్ట్లు పెట్టుకుంటాం. దేనికి? మనసుకి. ఇది నిజం, ఇది నిజం, నిజం కానిదాన్ని కూడా నిజం నిజం. మనస్సుకి ఏదో ఆ బోట్లు పెట్టుకున్నాడు, ఏదో బోట్లు పెట్టుకుని బతుకుతాం. గురువు ఏం చేస్తాడంటే టైం చూసా బోటు ఒకసారి కలిపితాడు, నువ్వు ఎంతవరకు తట్టుకోగలవు, తట్టుకున్నావు నేను ఉదయాంతరం తీసుకెళ్తాడు, తట్టుకోలేకపోతే వెయిట్ చేస్తూ ఉంటాడు. మొత్తం అట్లను ఓడగొడతాడు. అట్లు ఆ మానసికమైన నీకున్న సపోర్ట్ను ఓడగొడితేనే కానీ ఏది నిజమో నీకు అది తెలియబడదు. ఇంకా ఆ సపోర్ట్లు బయటికి లాగితేనే నీ మనసు తెలివి హృదయకు హుడపడదు. మీరు బాగా అర్థం చేసుకోండి, మీ మైండ్కున్న సపోర్ట్లు కొన్ని పక్కన తీయడం అనుకోండి, ఈ మైండ్ అది హృదయపోవడం పడదు. ఆ సపోర్ట్లు నిజమని అనుకుంటూ ఉంటాడు. అసత్యమైన నమ్మకాలను అన్నిటినీ వదిలివేయాలి. నువ్వేదే నువ్వు అసత్యాన్ని సత్యం అనుకోవటంలో సత్యం కాదు అంటే ఆ నమ్మకాన్ని నువ్వు విడిచిపెట్టాలి. మనం చేయవలసింది అది మాత్రమే. హృదయంలోనే నిజం అనేది ఎక్కడ ఉంది? మన హృదయంలోనే ఉంది. మనం నిజం కాయదాన్ని మనం అనేదాన్ని నిజం అనుకుంటున్నాం, అనేదాన్ని నిజం అనుకుంటున్నాం, అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం. అది వదిలేస్తే సరిపోతుంది, అది వదిలేస్తే నీకు సరిపోతుంది అని చెప్పి అది మాత్రమే. అప్పుడు సత్యం తనంతట తానే ప్రకాశిస్తుంది. నువ్వు నిజం కానిదాన్ని నిజం అనుకుంటున్నావు, నిజం కానిదాన్ని నిజం అనుకుంటున్నావు. ఇప్పుడు నీకు ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, అనారోగ్యాన్ని పోగొట్టుకున్నారనుకోండి ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది, అంతే కదా. అనారోగ్యాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నారో అది ఆరోగ్యం వస్తుంది. అలాగే నీకు నిజం నిజం కానిదాన్ని మీరు నిజం కానిదాన్ని వదిలే మీరు నిజం కానిదాన్ని నిజం అనుకుంటున్నారు. ఆ నిజం కానిదాన్ని నిజం అనుకునేది ఒక తలంపు, ఆ కొన్ని జన్మలు వీక్షించిపోతుంది. ఆ తలంపు మనం కొన్ని జన్మలు పట్టుకుని మనల్ని తీసుకుపోతుంది. ఆ తలంపు మన తలంపులే మన సంఖ్యలు, మన తలంపులే మన సంఖ్యలు. ఏ ఇతరుల ఎవరు మన సంఖ్యలు ఎక్కర్లేదు, మన తలంపులే మన సంఖ్యలు, మన వాసనలే మన సంఖ్యలు, మన భారాలే మన సంఖ్యలు, మన దుఃఖాలే మన సంఖ్యలు. అయ్యే మన అయ్యే కనపడవు అవి సంఖ్యలు. ఆ సంఖ్యలు మనకు కనపడవు. మన దుఃఖాలే మనకి సంఖ్యలు, మన భారాలే మనకి సంఖ్యలు. అయితే ఈ సత్యాన్ని తెలిసి గురువు అనుగ్రహం లేకుండా కేవలము స్వప్రయత్నం వల్ల, కేవలము నీ తెలివితేటల వల్ల నువ్వు బ్రహ్మానుభవం పొందలేవు. గురువు అనుగ్రహం అవసరం, గురువు అనుగ్రహం అవసరం. అత్యంత బలీయమైనది గురువు అనుగ్రహం, అత్యంత బలీయమైనది. ఎందుచేతంటే మనం ఒక పని చేస్తాం, ఏదో ఒక పని చేస్తాం. ఆ పని చేసినప్పుడు ఏదో పని అయిపోయింది కదా అనుకుంటాం, అది సంస్కార రూపంలో తలంపు రూపంలో అది పడిపోతుంది మన బుర్రలు, మన బ్రెయిన్లో మన మెదడులో పడిపోతుంది. మన మెదడు ఏదో పని చేస్తాం, మంచి పనో చెడ్డ పనో చేస్తాం. ఆ పని చేసిన తర్వాత ఆ పనిని మనం అనుభవిస్తాం. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, అనుభవించినప్పుడు ఏమవుతుందంటే ఆ పని తాలూకు వాసన అంటే పని తాలూకు మనం అనుభవిస్తాం కదా, పని యొక్క ఫలాన్ని అనుభవిస్తాం కదా, అనుభవించినప్పుడు అదే సంస్కారంగా వాసనగా మన మెదడులో పడుతుంది. ఇది ఈ మన శరీరం శ్మశానంలో కాలిపోయినా ఆ వాసన మట్టికి సంస్కారాల మట్టికి ఆ కాలం అది బహుజన్మల నుంచి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సరే బాగుంది, ఏదో కృష్ణుడి గీతలు ఇలా చెప్పాడు, రామకృష్ణ పరమహంసు ఇలా చెప్పాడు, రమణాచార్యులు ఇలా చెప్పాడు, శంకరాచార్యుల వారు ఇలా చెప్పారు, చెప్పిందంతా వింటే బాగానే ఉంది, అయితే మనం కూడా సొంతంగా ఆలోచించుకుందాం అని కూర్చుంటాం అనుకోండి, ఎవరు లేకుండా మన ఇంట్లో మనం అది ఆలోచించినప్పుడు ఇక్కడ ప్రమాదం మా ఎంత ఎక్కడ ఉందంటే, ఆ శంకరాచార్యుల వారు చెప్పిన మాటలని కృష్ణుడు చెప్పిన మాటల్ని మన మనసు నమ్మనివ్వదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎందుకు నమ్మనివ్వదంటే మనకు పూర్వజన్మల వాసన బ్రెయిన్లో ఉన్నాయి, పూర్వజన్మల వాసనలు బ్రెయిన్లో ఉన్నాయి. సైంటిస్టులు ఏం చెబుతారంటే మైండ్ ఎక్కడ ఉందంటే మెదడులో ఉందని చెప్తారు. సైంటిస్టులు ఏం చెబుతారంటే మైండ్ ఎక్కడ ఉంది? మెదడులో ఉంది. మైండ్కి సీట్ ఏది? మెదడు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే నీ తలకాయ, నీ పొట్ట, నీ కాళ్ళు, నీ చేతులు, నీ శరీరం మొత్తం అంతా మైండ్ యొక్క క్రియేషన్. నీ మెదడే కాదు, మొత్తం నీ బాడీ అంతా మైండ్ యొక్క క్రియేషన్. అయితే మైండ్ మీదకి వచ్చే ప్రతి వికారం కూడా నీ శరీరం మీద పడిపోతుంది. ఇంకా గేమ్ మైండ్లో నీకు ఏదో మీకు చిన్న వికారం వచ్చింది అనుకో, ఆ వికారం నీ శరీరం మీదకి వచ్చేస్తుంది. సైన్స్ కూడా మైండ్కే పరిమితం అన్నాడు రమ్మ మహర్షి. సైన్స్ అంతా ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మైండ్ క్రియేట్ చేస్తుంది. అంటే సైన్స్ కూడా దేనికి పరిమితం? మనసుకే పరిమితం. నీకు గాఢ నిద్రలో సైన్స్ కూడా ఉందా? లేదు. దేవుడు కూడా ఉందా? లేదు. ప్రపంచం కూడా ఉందా? లేదు. దేహం కూడా ఉందా? లేదు. కానీ మీరు ఉన్నారా లేదా? మీరు ఉన్నారు. ఈ చేత నీకు మైండ్ వచ్చినప్పుడే సైన్స్ వస్తుంది. మైండ్ వచ్చినప్పుడే దేవుడు వస్తున్నాడు. మైండ్ వచ్చినప్పుడే నీకు దేహం కూడా వస్తుంది. మైండ్ వచ్చినప్పుడే వరల్డ్ కూడా వస్తుంది. మైండ్ వచ్చినప్పుడే నీకు చావు కూడా వస్తుంది. మైండ్ వచ్చినప్పుడే నీకు పుట్టుకు కూడా వస్తుంది. నీ బాడీ కూడా మైండ్ యొక్క క్రియేషన్. మెదడుతో ఆలోచిస్తాం. ఇక్కడ ఉంది, మన మెదడు ఉంది కదా, మనకి దీంతో ఆలోచిస్తాం. కృష్ణుడు చెప్పాడు కదా ఇలా భగవద్గీతలో అని ఆలోచన మొదలు పెడతాం. ఆలోచన మొదలు పెట్టేవాడికి మనకు పూర్వ సంస్కారాలు, పూర్వ వాసనలు, పూర్వ తలంపులు, ఆ బలీయమైనటువంటి టెండెన్సీస్ మనలో ఉన్నాయి కదా, వాసనలు ఉన్నాయి కదా. ఆ వాసన ఏం చేస్తుందంటే మీరు కరెక్ట్గా ఆలోచన చేయనివ్వదు, అది అడ్డొచ్చేస్తుంది. అది అడ్డొచ్చేస్తుంది. ఆ వాసన కేవలం నీ ప్రయత్నం వల్ల, నీ సాధన వల్ల నువ్వు అది రిమూవ్ చేసుకోలేవు. గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి. అది అంటే నువ్వు మనం బాగా మనం తెలుసుకోవాలనే కాంక్ష ఉంది, మనకి నేర్చుకోవాలనే కాంక్ష ఉంది, భగవదానుభవం పొందాలనేటువంటి కాంక్ష ఉంది. కానీ మనం దానికి సంబంధించిన ప్రయత్నం మొదలుపెట్టేటప్పటికి, దానికి సంబంధించిన ఆలోచన ప్రారంభించేటప్పటికి, మన ఆలోచనలో వచ్చి ఎంత మనం ఏదైనా ఇక్కడి నుంచి కారులో పారకలు పెడుతున్నాం అనుకోండి, ఏదో ప్రతిదీ నిమిషం నిమిషానికి ఏదో అడ్డొస్తాం అనుకోండి, మన ప్రయాణం సాగుతుందే? సాగదు. అదేవిధంగా మనం ఏదైనా ఆలోచన మొదలుపెట్టేటప్పటికి, ఆ పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మ తలంపులు, ఆ పూర్వజన్మ సంస్కారాలు వచ్చి ఈ ఆలోచన ఆపు చేసేస్తాం. అంధర్వ్యాయంలో చైతన్య రూపంలో ఆత్మరూపంలో ఉన్నానని కృష్ణుడు చెప్పాడు విభూతి యుగంలో. నేను అందరినీ ఎక్కడ బయట లేను, ఆయన కరెక్ట్ అడ్రస్ ఇచ్చాడు. నేను అంధర్వ్యాయంలో నేను ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నానని చెప్పాడు. అయితే మనం ఎందుకు మొలగలేకపోతున్నాం అక్కడ చెప్పండి? ఆయన నిజమే చెప్పాడు, భగవంతుని హృదయంలో ఉన్నానని చెప్పాడు. కానీ హృదయంలోకి మన మనసు వెళుతుందే? వెళ్ళటం లేదు. ఏంటి ఈ తలంపులు, ఈ వాసనలు, ఆ జన్మాంతరమైనటువంటి సంస్కారాల యొక్క వేగం ఈ మనసును అందులోకి హృదయంలోకి వెళ్ళినవటం లేదు. హృదయం దాకా వెళ్ళక్కర్లేదు, మన హృదయం యొక్క లోయల్లోకి దిగక్కర్లేదు. అసలు కనీసం మనం సక్రమంగా ఆలోచించినట్టు ఏది ఆలోచన, మన ఆ జన్మాంతర సంస్కారం, ఆ జన్మాంతర వాసన మనం సక్రమంగా మనల్ని ఆలోచించిన ఉంటాం. అంటే దాని యొక్క ప్రభావం అంత వేగంగా ఉంది. నిగ్రహకిం కరిష్యతి, నీ వాసనలు ఒడిగా ఉన్నప్పుడు, నీ వాసనలు వేగంగా ఉన్నప్పుడు నిగ్రహం మటుకి ఏమి చేస్తుంది అన్నాడు భగవంతుడు వాసుదేవుడు. అంటే ఆలోచన మీద, అంటే ఆ సంస్కారం వేగం అతి బలీయంగా ఉన్నప్పుడు, ఆ వాసన యొక్క వేగం అతి బలీయంగా ఉన్నప్పుడు, గురువు చెప్పినా దేవుడు చెప్పినప్పటికీ అది నీ సంస్కారం ఆ నిజాన్ని నమ్మనివ్వదు. ఈ అనాలిసిస్ చూడండి, అద్భుతం, అపూర్వం, ఉదాత్తం, ఎంత ఉదాత్తం, ఆ క్లారిటీ చూడండి. అది నమ్మనివ్వదు. భగవంతుడు వచ్చి చెప్పిన నా నిజాన్ని నమ్మనివ్వదు అనేది. అంటే నీ అంటే కారణం ఏంటి? నీ వాసన అంత వేగంగా ఉంది, నీ అలవాట్లు అంత వేగంగా ఉన్నాయి, నీ తలంపుల యొక్క ఫోర్స్ అవి, నీ హ్యాబిట్స్ యొక్క ఫోర్సు అది నేను నమ్మనివ్వదు. అది కారణం. అంటే నీ హృదయంలో నిజం లేకపోవటం కాదు, నీ హృదయంలో నిజం అనేది ఒకటి ఉంది. ఆ నిజం నీకు తెలియకపోవడానికి ఎవరో ఇతరుల కారణం కాదు, నీ వాసనలే కారణం, నీ అలవాట్లే కారణం, నీ తలంపులే కారణం, నీ హ్యాబిట్సే కారణం. ఎప్పుడైతే నీకు వాసన అక్షయం అయిందో, వాసన ఎప్పుడైతే ప్రకృతి గుణాలను దాటి వెళ్ళిపోయావో, ఎప్పుడైతే ప్రకృతి గుణాలు నీరు క్షీణించినయో, అప్పుడు నువ్వు సత్యాన్ని ఆల్రెడీ ప్రజెంట్, ఆల్వేజ్ ప్రజెంట్. దాన్ని ఏమి సైన్స్ ల్యాబ్ నువ్వేమి డిస్కవర్ చేయక్కర్లేదు. నీకోసం ఎదురు చూస్తుంది, నీ హృదయంలో ఏదో నీకోసం ఎదురు చూస్తుంది. నువ్వు ఎప్పుడైతే దానికి ఏదైతే కవర్ చేస్తుంది, ఏ అలవాట్లయితే, ఏ వాసనలైతే, ఏ తలంపులైతే నీ హృదయంలో ఉన్న సత్యాన్ని కవర్ చేస్తుందో, ఆ కవర్ని రిమూవ్ చేస్తే నన్ను కనిపెట్టక్కర్లేదు, ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతుంది. ఇప్పుడు నీకు మనస్సు నేనుగా ఏ విధంగా అయితే వ్యక్తం అవుతుందో, దేహం నేను ఏ విధంగా అయితే వ్యక్తం అవుతుందో, నీ హృదయంలో ఉన్న నిజం కూడా అంత స్పష్టంగా, అంత సూటిగా, అంత సరళంగా, అంత క్లారిటీతో నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. కొంతమంది సాధన తొందరగా చెయ్యాలని ప్రారంభిస్తారు, సాధన బాగా చెయ్యాలి, అభివృద్ధిలోకి రావాలని ప్రారంభిస్తారు. ప్రారంభించినప్పుడు బాగానే ప్రారంభిస్తారు, మనం తరించాలి, సాధన బాగా చెయ్యాలి, భగవద్నుభవం పొందాలి అనేటువంటి సాధన బాగానే ప్రారంభిస్తారు. సాధన అంటే ఏం లేదు, ప్రయత్నం. సాధన అంటే ఏంటి? ఆ ప్రయత్నం. మొట్టమొదటి ప్రారంభం కూడా బాగానే చేస్తారు, ఈ భగవద్నుభవం పొందాలని ఏదో కారణం ఉన్నట్టుగానే, తర్వాత ఏమవుతుంది, మంద గమనానికి వచ్చేస్తుంది. మనం మంచి బాగా సాధన చెయ్యాలి, అభివృద్ధిలోకి రావాలని ఏదో ప్రేరణ ఉంటుంది నీకు. ఆ ప్రేరణ బట్టి నువ్వు ఏం చేస్తావు, బాగానే వర్క్ చేస్తావు, బిగినింగ్లో బాగానే వర్క్ చేస్తావు. తర్వాత అది మందగించిపోతుంది. మొట్టమొదటిలో నువ్వు ఎంత వేగంగా తలపెట్టావు చివరి వరకు నీకు ఆ పట్టుదల ఉండదు, ఆ పెరిగివరెన్స్ ఉండదు, ఆ పేషెన్స్ ఉండదు. కొంతమంది ప్రారంభించి వదిలేస్తూ ఉంటారు, పని ప్రారంభిస్తారు మళ్ళీ వదిలేస్తూ ఉంటారు. ఇంకోటి పని ప్రారంభించామంటే ఆ చివరి వరకు కొనసాగాలంటే దైవానుగ్రహం ఉండాలి. భగవంతుడు ఆ శక్తి ఇస్తే మనం ఆ పని పూర్తి చేయగలం. భగవద్నుభవం లేకపోతే, భగవద్నుగ్రహం లేకపోతే ఆ శక్తిని మనం పూర్తి చేయలేం. ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వు పని ప్రారంభించావు బాగానే ప్రారంభిస్తావు, ఏ సాధన చెయ్యాలి, భగవంతుని తెలుసుకోవాలి, మరి మామూలుగా చైతన్య స్థితిని అందుకోవాలి, ఆత్మానుభవాన్ని అందుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని మనం సంపాదించాలి అని పట్టుదలగానే నువ్వు ప్రారంభిస్తావు. కానీ ఏదో వాసన నీకు అడ్డొస్తుంది, ఏదో కారణం అడ్డొస్తుంది, ఆ కారణం అడ్డొచ్చి అప్పుడు మళ్ళీ నీ సాధన మందగించుకోవద్దు. ప్రయత్నించాలనే పట్టుదల వచ్చింది మీ లోపల నుంచే, ప్రారంభిస్తారు పని. తర్వాత నీ లోపల ఏదో బలహీనత ఉంటుంది, ఆ బలహీనత వచ్చి నీ సాధన యొక్క వేగాన్ని ఆపేస్తుంది. ఇది లోపల నుంచి వస్తుంది, అది లోపల నుంచి వస్తుంది. ఏది మనం తరించాలనే బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. ప్రారంభిస్తున్నావు పని, ప్రారంభిస్తున్నావు మళ్ళీ లోపల నీ సంస్కారాలు ఉంటాయి కదా, ఆ కోరికలు ఉంటాయి కదా, ఏదో కోరిక, ఆ కోరిక వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి నీ యొక్క సాధన యొక్క వేగాన్ని తగ్గించేస్తాం. ఏమంది స్నేహాల్లో తేడా వచ్చినా కానీ స్నేహాల్లో తేడా వచ్చినప్పటికీ తగ్గు. హోలీ కంపెనీ చాలా ముఖ్యం, హోలీ కంపెనీ చాలా ముఖ్యం. అంటే రమణ మహర్షి గారి మంత్రాలు ఇవ్వటం, పుచ్చుకోవటం, ఈ గొడవ ఏం లేదు ఆయనకి. ఈ ఎబవ్ 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 ఆల్ దీస్ థింగ్స్, ఈ మంత్రాలు ఇవ్వటాలు, ఈ కూర్చోటాలు, పాద పూజలు, పుచ్చుకోటాలు, ఏమీ లేదు ఆయనకి. ఏమీ లేదు. ఎవరైనా వచ్చి మీరు మంత్రం, మీరు నాకు ఏమైనా మంత్రం ఇవ్వమంటే నేను ఎవరి దగ్గరైనా పుచ్చుకున్నానంటే మీకు మంత్రం ఇవ్వటాను కనుక. నేను ఎవరి దగ్గర మంత్రం పుచ్చుకుంటే మీరు అడిగితే మీకు ఇస్తాను, నేను ఎవరి దగ్గర పుచ్చుకున్నప్పుడు మీకేం మంత్రం ఇస్తాను అయ్యా అనేవారు. ఎవరైనా నమస్కారం పెడితే ఇంతకో ఈ శవం ఉంది, ఆ శవాన్ని అనిసార్లు పడేస్తున్నారు అనేవారు. మనం పాదాలకు నమస్కారం పెడతాం. పాదం అంటే మూలం. పాదం అంటే ఏంటి? నీ మూలం నీ హృదయంలోనే ఉంది. ఎవడు ఎవడు మూలం? వాడు హృదయంలోనే ఉంది. నీ మూలం ఎక్కడ ఉంది? నీ మూలం ఎక్కడో బయట లేదు. నీ మూలం నీ హృదయంలోనే ఉంది. అంటే నీ హృదయం, నీ మూలంలో, నీ హృదయంలో ఉన్నది. కానీ వైరాగ్యం అనే బరువు తొడిగి నీ హృదయంలోకి నీ మూలుగు, నీ ఆత్మ ముచ్చి ఎక్కడ ఉంది? నీ హృదయంలో ఉంది. నీ మూలం ఎక్కడో బయట ఉందనుకోకు, నీ హృదయంలోనే ఉంది. అయితే నీ మనసుకు తూకం సరిపోవటం లేదు. తేలిక మనుషులు ఎప్పుడు హృదయంలోకి దిగలేరు. తేలిక మనుషులు, తేలిక స్వభావం ఉన్నవాళ్ళు మటుకు హృదయంలోకి దిగలేరు. అది నీ మనసుకు బరువు చావటం లేదు, నీ మనసుకు తూకం చావటం లేదు, నీ మనసుకు సమగ్రత చావటం లేదు. అంటే నీ హృదయంలోకి నువ్వు మొలగలేకపోతున్నావు. నీ మూలం ఎక్కడో బయట లేదు. నీ మూలం ఎక్కడ ఉంది? నీ హృదయంలో ఉంది. నేననే తలంపు నీకు బయట నుంచి రావటం లేదు. ఇది కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. నేననే తలంపు నీకు ఎక్కడి నుంచో బయట నుంచి రావటం లేదు. నీ లోపల నుంచో వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలిస్తే దేవుని స్వరూపం కూడా నీకు తెలుస్తుంది. నేను అనే తలంపు, నేను అనే తలంపు అందరికీ ఉంది. నేననే తలంపు లేని వాడు ఎవడో లేడు. ఒకవేళ మీరు ఎవరినైనా ద్వేషిస్తే, ఎవరైనా ఆశ్రయించుకుంటే, బయట ఉన్న మనుషులను ద్వేషించకండి, బయట ఉన్న మనుషులను ఆశ్రయించకండి, మీలో ఉన్న నేనే, అబద్ధమైన నేనే, ఆ ఫాల్స్ అయిన ద్వేషించండి. ఏం చేయండి? మీకు స్వర్గరాజ్యం రాకుండా మీకు అడ్డు వచ్చింది కూడా అదే. నీకు బ్రహ్మానుభవం కలగకుండా అదే అడ్డు వస్తుంది. కాబట్టి అంచేత అది నీకు ఆ నేననేది నీకు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. బయట ఎక్కడి నుంచి వస్తుందో, ఏ సోర్స్ నుంచి వస్తుందో నీకు తెలియదు. ఆ నేనైన తలంపు నీ బాడీలో ఏ సోర్స్ నుంచి అయితే వస్తుందో ఆ సోర్సే ఆధ్యాత్మిక హృదయం. అక్కడే దేవుడు ఉన్నాడు. దేవుడు నీకు దూరం లేడు. నీ ఇంద్రియాల కంటే, నీ శరీరం కంటే, నీ సంకల్పాల కంటే అత్యంత సమీపంలో ఉన్నాడు. ఆ నేననే తలంపు సోర్స్లోనే దేవుడు ఉన్నాడు. అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి నేననే తలంపు నీకు వస్తుంది. అక్కడ చైతన్యం లేకపోతే నేననే తలంపు నీకు కూడా రాదు. ఆధ్యాత్మిక హృదయం అంటే ఎక్కడో ఉందనుకోకండి, దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకోకండి. నీ నేననే తలంపు యొక్క అడుగునండి, దాని బోటంలోనే దేవుడు ఉన్నాడు. దాని బోటంలోనే, దాని మొదల్లోనే, దాని అడుగులోనే దేవుడు ఉన్నాడు. అక్కడి నుంచే ఈ నేననే తలంపు వస్తుంది. అంటే ఈ నేననే తలంపు సోర్స్ కనుక నీకు వ్యక్తమైతే నీకు సర్వత్ర ఉన్న వస్తువు కూడా నీకు వ్యక్తమవుతుంది. విష్ణు అడుగుతున్నాడంటే నన్ను ఎవరిని గురువుగా పెట్టుకోమంటారు? కానీ ఏమంటున్నారంటే అండి, ఎక్కడ నీకు శాంతి లభిస్తుందో అట్టి వారిని నువ్వు గురువుగా ఎంపిక చేసుకో. ఎవరి సమక్షంలో కూర్చుంటే నీ దుఃఖం అంతా హారిపోతుందో, ఎవరి సమక్షంలో కూర్చుంటే నీ దుఃఖం అంతా పలచబడిపోతుందో, ఎవరి సమక్షంలో కూర్చుంటే నీ ఇంద్రియాలు నీ చల్లబడతాయో, ఎవరి సమక్షంలో కూర్చున్నప్పుడు నీ హృదయాంతరాలలోంచి శాంతి పొంగి పొంగి వస్తుందో, అంటే నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా ఎవరి ప్రజెన్స్లో కూర్చుంటే, ఎవరి సమక్షంలో కూర్చుంటే నిన్ను శాంతి వరిస్తుందో, అటివాణి నువ్వు గురువుగా తీసుకో. కోరికలు నువ్వు సాటిస్ఫై చేసుకోలేదు వాటి స్ట్రెంగ్త్ పెరిగిపోతా ఉంటుంది. అది కోరికల్లో ఉన్న స్వభావం అది. అంటే ఇప్పుడు నిప్పులో మనం నెయ్యి చేసామనుకోండి అదేమవుతుంది, ఆ నిప్పు ఆరిపోతుందా పెరిగిపోతుందా? పెరిగిపోతుంది. అలాగే నువ్వు కోరికని సాటిస్ఫై చేస్తూ కోరికను కూడా నువ్వు తొలగించుకోలేదు. కోరిక నువ్వు సాటిస్ఫై చేసావనుకో, ఒక కోరిక నువ్వు సాటిస్ఫై చేస్తే ఇంకో కోరిక వస్తుంది, ఆ కోరిక వెళ్ళి ఇంకో కోరికను తీసుకొస్తుంది. అంటే కోరికలను నీకు వచ్చిన కోరికను అలా నువ్వు సంతృప్తిపరిచి కోరికలు నువ్వు జయించలేవు. పైగా కోరికలను జయించలేవు సరికదా, ఆ కోరిక స్ట్రెంగ్త్ పెరిగిపోతూ ఉంటుంది. ఏ కోరికను కూడా దాన్ని సంతృప్తిపరిచి దాన్ని మనం జయించలేము. అంటే కోరిక నీ హృదయస్థలంలో ఉన్నంతకాలం నీకు కోరిక నేనేం బాధ పెట్టదు. అక్కడ హృదయస్థలంలో ఉన్నప్పుడు అంటే వేడి, మనకి వేడి దగ్గర ఉన్నప్పుడు చలి ఇదు, వేడికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు మనకి చలి రాదు. అదే నీ హృదయంలో ఉన్నప్పుడు, ఆ చైతన్యంలో హృదయంలో ఉన్నప్పుడు నీకు మామూలు కోరిక సమస్య ఏమి ఉండదు, కోరిక సమస్య ఏమి ఉండదు. అంటే నీకు కోరిక, అసలు కోరిక ఉదయించదు. కోరిక ఉదయించిన తర్వాత దాన్ని నెరవేర్చుకోవడం వేరే విషయం. అసలు నువ్వు కోరిక ఉదయించకుండా చూసుకోవడం మంచిది. కోరిక ఉదయించాక దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. రోగం వచ్చిన తర్వాత దానికి మందు వాడటం కంటే రోగం రాకుండా చూసుకోవడం మంచిది. అంటే నీ శిరస్సులో నీ మనస్సు ఇప్పుడు ఎంత న్యాచురల్గా ఉంటుందో అంత న్యాచురల్గా కనుక నీ మైండ్ నీ హృదయంలో ఉండగలిగితే, నీ హృదయంలో ఉండగలిగితే, ఉన్నదేంటి దేవుడే కదా, అక్కడ ఉన్నది చైతన్యమే కదా, అక్కడ నీ కోరికే ఉదయించు.